దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ వచ్చేసారా? అందరూ క్షేమంగా ఉన్నారా? చాలా ప్రదేశాల్లో దుర్వార్తలు చాలా హెచ్చుగా వింటున్నాం. నంబరు చూస్తున్నట్లయితే ఈ కరోనా నెంబరు పేపర్లో ఏదో పెరుగుతున్నట్లుగా, బంగారపు పెరుగుతుంది అనేటట్లుగా, రేటు పెరుగుతున్నట్లుగా, మనుషుల మరణాల రేటు కూడా పెరుగుతూ ఉంది. అయినప్పటికీ దేవుని యొక్క కృపలోను కాపుదల్లోను క్షేమమైన భద్రతలో కోడి తన రెక్కల క్రింద పిల్లల్ని దాచినట్లుగా దేవుడు ఈరోజు మనల్ని దాస్తున్నాడు. అది మీకు ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? మీ పక్క వీధిలో ఒకరికి కరోనా ఒక కేసు వచ్చిందంట అని మీరు విన్నప్పుడు మీరు అమ్మో అనుకునే లోపుగా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, నీ వీధిలోకి, నీ ఇంటిలోకి రాకుండా ఆయన ఎంత కాశాడో గుర్తుపెట్టండి. ఆ రీతిగా ప్రతిదినము దేవుని యొక్క కృపను గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని యొక్క మాటలోనికి మనం ముందు సాగిపోదాం. మనం 5BX స్పిరిచువల్ సిరీస్ని నేర్చుకుంటున్నటువంటి విశ్వాసంలోకి ఒకసారి మనం వెళదాం. దేవుని యొక్క వాక్యంలో మనకి అర్థమవుతున్న స్థాయి సహవాసంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా విస్తారమైన పరిపూర్ణతను చెందటానికి క్రీస్తు సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. సంఘం యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తు చేసుకోకపోవటం వలన సంఘము అనేది కేవలం నేను వెళితేనే పోషించబడేది, నేను వెళితేనే మా పాస్టర్ గారికి, నేను వెళితేనే ఆ బిల్డింగ్కి, నేను వెళితేనే అనే స్థాయిలో నుంచి నా కొరకు క్రీస్తు ఏర్పాటు చేయబడిన ఒక ప్రత్యేకమైన ప్రదేశమని, అది ఆత్మీయ స్వస్థశాల అని మనకు గుర్తు పెరగాలి. ఆ గుర్తెరిగినటువంటి వ్యక్తి ప్రతి సమయంలో ఒక్కొక్క స్టెప్లో ఎదగటానికి ఉపయోగపడే ఆత్మీయమైన పాఠశాల క్రీస్తు యొక్క సంఘం. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేవటం ద్వారా వచ్చినటువంటి మొట్టమొదట భూమి మీద ఏర్పడిన క్రీస్తు శరీరం యొక్క సజీవ రూపం సంఘం. ఆ సంఘములోనికి వచ్చిన తర్వాత మనము యేసుక్రీస్తు సారూప్యతలోనికి, యేసుక్రీస్తు పరిపూర్ణతలోనికి, యేసుక్రీస్తు సంపూర్ణతలోనికి మనం సంపూర్ణులం అవటానికి, పరలోకపు తండ్రి యొక్క పరిపూర్ణులుగా మనం ముద్రించబడటానికి, దేవుని రాజ్యంలోనికి వెళ్ళటానికి, ఆయన పోలికలు, ఆయన స్వభావంలో, ఆయన స్వరూపంలో మారడానికి నిన్ను రూపాంతరపరచు పరిచర్య సంఘంలో జరగాలి. నేడు సంఘము ఆ సేవకుని యొక్క దృక్పథము ఖచ్చితంగా క్రీస్తు యొక్క సారూప్యంలోనికి రానివ్వడానికి ఉపయోగపడనిదైతే అది నిర్జీవమైన సంఘం, అది సాతాను చేతిలో వాడబడుతున్న ఒక సంఘంగా మనం గుర్తించాలి. క్రీస్తు దగ్గరకు తీసుకురానివ్వనిది, సిలువ దగ్గరకు తీసుకురానివ్వని సంఘము ఏది కూడా క్రీస్తు సంఘం కాదు. గుర్తించండి, మీరు పేరుకి క్రీస్తు సంఘం అని పేరు పెట్టేసుకున్నా, యేసుక్రీస్తు సజీవ జీవ సంఘం అని పేరు పెట్టుకున్నా, నువ్వు ఎన్ని పేర్లు పెట్టుకున్నా కూడా దేవుని సన్నిధిలో అది నిరుపయోగమైనదిగా మారిపోతుందన్న విషయం గమనించండి. మొదటిగా మనం నేర్చుకుంటున్న విషయం, ప్రతి ఒక్కరూ కూడా మరి శిష్యత్వంలో నుంచి కొంచెం లోపలికి వస్తూ సిలువ వేసుకుని ఉపేక్షించుకునే జీవితంకి వస్తాడు. అనుదిన సిలువ అంటే అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. రెండవదిగా ఉపేక్షించే జీవితం గురించి మనం నేర్చుకున్నాం. మూడవ విషయాన్ని ఈరోజు వెంబడించుట, సంఘంలోనికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తుని వెంబడించే విధానం ఏం జరుగుద్ది, ఎట్లా వెంబడించాలి, అసలు వెంబడించడం అనేది జరుగుతుందా, ఎవరికి వెంబడించడం కష్టమవుతుంది అనే విషయాలను మొదట ఈరోజు నేర్చుకుంటూ మరి సంపూర్ణమైన విశ్వాసంలో ఎట్లాంటి క్రైస్తవ జీవితంలోకి వెళ్ళాలి అనే విషయం నేర్చుకుందాం. మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో ఒక మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒక ధనవంతుడైనటువంటి యవనస్తుడైనటువంటి వ్యక్తి ఆ ప్రదేశంలోకి వచ్చి ప్రభుతో మాట్లాడినటువంటి సంఘటన ఇక్కడ మనం చూస్తున్నాం. 19వ అధ్యాయం 27వ వచనం దగ్గరికి వస్తున్నాం. దానిని వెంబడి పేతురుతో మాట్లాడిన యేసుప్రభు మాటలు, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితేం గనుక మాకు ఏమి దొరుకును అని ఆయనను అడుగగా. ఒక నిమిషం ఆలోచించండి, అన్నీ విడిచిపెట్టేశాడా, ఏమైనా కావాలని కోరుకుంటున్నాడా? అన్నీ విడిచిపెట్టేసినట్టు ఉంది, కానీ ఏదో కావాలని కోరుకుంటున్నాడే. విడిచిపెట్టడం ఏంటి, కోరుకోవడం ఏంటి, వదులుకోవడం ఏంటి, పట్టుకోవడం ఏంటి, నేను వాటిని విడిపించబడ్డాను అని చెప్పడం ఏంటి, తాడు పట్టుకోవటం ఏంటి, ఈ రెండింటి మధ్యలో వ్యక్తిత్వం క్రైస్తవత్వానికి ఆటంకంగా మారిపోయిన పరిస్థితి. ఈ పైన ధనవంతుడైనటువంటి యవనస్తుడు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు అని 22వ వచనంలో చదువుతాం. 27వ దగ్గరికి వచ్చేటప్పటికి పేతురు కూడా వెళ్ళిపోతాడేమో అన్నట్టు ఉంటుంది అక్కడ. అయితే యేసుప్రభు వారితో ఒక మాట అన్నాడు, పునర్జనన మందు మనుషు కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆశీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆశీనులై ఇజ్రాయేలు 12 గోత్రములకు తీర్పు చిదురు అనేను. ఇప్పుడు ఎప్పుడు జరుగుద్ది అని అంటే, ఇదేదో ఇన్ఫినిట్ అనే పదం చెప్పినట్టుంది. అంటే ఏంటి, ఎప్పుడంటే ప్రపంచ పునర్జన్మలై ఉంది, ఎప్పుడు జరుగుద్ది తెలియదు, ఎలా జరుగుద్ది తెలియదు. మరి పేతురు కాలంలో ఏమన్నా ఒక జన్మ దాటి ముందుకొచ్చిన పునర్జన్మ అనుభవం ఎవరికైనా ఉందా? లేదు. ఈ ప్రపంచాలు లయమైపోయి కొత్త ప్రపంచం వస్తుందనే విషయం తనకేమైనా తెలుసా? తెలియదు. ఎవరైనా చెప్పారా పాత నిబంధనలు ఏమైనా చెప్పబడిందా? ఇదిగో ఒక తరం తర్వాత ఒక తరం వస్తుందని తెలుసు, కానీ అప్పటి వరకు కొన్ని వేల తరాలు జరగడం చూశారు. కానీ ఇది ఆదాము జననం నుంచి ఇగో పేతురు జీవిస్తున్న జీవితం వరకు ఇవన్నీ ఎండ అయిపోయి మళ్ళీ వస్తున్నప్పుడు ఎప్పుడు జరుగుద్దో ఏం జరుగుద్దో తెలియని కాడికి యేసు ప్రభుని గమనించడం ఏంటండి, ఎరితనం కదూ. అలాంటి సందర్భంలో యేసు ప్రభు వారు ఈ విషయాన్ని చెప్పేశాడు. ఏమని ఆ కింద వచనం ఏంటంటే 29 వచనం, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములైనను ఎండలనైనను విడిచిపెట్టిన ప్రతి వాడు 100 రెట్లు పొందును, ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకొనను. విడిచిపెడితే 100 రెట్లు ప్లస్ బోనస్ నిత్య జీవము. ఇప్పుడు నా ఆయన నామం కొరకు ఇంతమందిని విడిచిపెట్టాలి, ఇన్ని విడిచిపెట్టాలి అని అంటే ఇంక యేసు ప్రభు కోసం బతికితే ఏమైనా విడిచిపెట్టాలన్నా అన్నీ పట్టుకుని వెళ్ళమనా, అన్నీ విడిచిపెట్టమని. మీకు చాలామందికి సూత్రం తెలియదు ఏంటంటే, నిజంగా గనక యేసుక్రీస్తు దగ్గరకు గనక మీరు వస్తే, మీ టార్గెట్ క్రీస్తే గనక అయితే, మీ టార్గెట్ క్రీస్తు స్వరూపం గనక అయితే, మీ టార్గెట్ యేసుక్రీస్తులో జీవం కలిగినటువంటి సంఘం కొరకైనా సిద్ధపాటు అయితే, మీ టార్గెట్ యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణతలో భాగస్వామ్యం గనక నీకు సంపాదించుకోవడం స్టార్ట్ అయితే, నువ్వు వెనక్కి తిరిగి చూస్తే అసహించుకోగలిగినంత 100 రెట్లు ఆస్తి ఉంటుంది నీకు. అసహించుకోగలిగినంత, ఒప్పుకోలేనంత, పట్టుకోలేనంత, అది కనీసం నీ ఒంటి మీద ఒక వస్త్రంగా కూడా మారదు, ఒక రకమైనటువంటి ఆస్తి ఉంది అనే గర్వానికి కూడా రాదు, అలాంటిది 100 రెట్లు వస్తుంది. అంతేగాని ఈరోజు దినాలలో మీరు చూస్తున్నటువంటి అనుభవిస్తున్నటువంటి గర్వబోతులు, అనుభవిస్తున్నటువంటి గొప్ప పొగరుబోతులు, అనుభవిస్తున్నటువంటి ఆ హంగమాగాళ్ళలాగా మాత్రం రాదు, 100 రెట్లు వస్తుంది. 100 రెట్లు వల్ల నువ్వు పడిపోకుండా దేవునిలో ఎదిగిపోతూ అనేక పరిస్థితుల మీద ఒదిగిపోతూ క్రీస్తు సారూప్యంలోకి వచ్చేస్తావు. ఇక్కడ క్రీస్తు సారూప్యంలోకి రాకుండా 100 రెట్లు పొందుకున్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా సేవకులుగా మీరు కనపడుతున్న చూస్తున్న ఈ స్టేజ్ మీద సోకాల్డ్ క్రిస్టియన్స్ ఎవరైతే కనపడతారో, రంగులు వెలుగులు జిలుగులు సూట్లు బాడీ గార్డులు బౌన్సర్లు కార్లు విమానాలు హెలికాప్టర్లు ఈ రకమైనటువంటి హంగామా జీవితాలలో ఎయిర్ కండిషన్డ్ చర్చుల్లోనూ ఎప్పుడు కనపడినా మనుషుల మీద గొప్ప గొప్ప కోటింగ్లు వేసుకుని రంగులు వేసుకుని బతుకుతారో, వీళ్ళ విషయంలో దేవుడు ఏం చేశాడంటే పరిచర్యకు వచ్చేటప్పుడు వారి విషయంలో నమ్మకంగా ఉండడం చూశాడు. విశ్వాసంలో వెంబడిస్తుండగా క్రీస్తు కొరకు నమ్మకంగా వారు చేసిన పనులను చూశాడు. సంఘాన్ని బలోపేతం చేయడానికి దేవుని యొక్క వాక్యాన్ని వెత్తడము చూశాడు. దాన్ని బట్టి ప్రతిఫలం ఏం చేశాడంటే ఆయన ఇచ్చిన వాడికి 100 రెట్లు అన్నాడు కాబట్టి వెనక్కి తిరిగి చూడకుండా 100 రెట్లు కుమ్మరిచ్చేశాడు. కుమ్మరిచ్చేటప్పుడు మనుషులకు అర్థం కాని సీక్రెట్ ఏంటంటే దేవుడు 2 రకాలైనటువంటి పద్ధతుల్లో దీవిస్తాడు. ఒకటి ఇచ్చి శోధిస్తాడు, 2 తీసుకుని శోధిస్తాడు. ఈ 2 దీవెనలేనండి, ఓకే, ఈ 2 బ్లెస్సింగ్సే. ఇచ్చి శోధిస్తే ఏమవుద్ది, సొలోమోన్లాగా పడిపోతాడు. అంటే ఈ సోకాల్డ్ బ్యాచ్ అంతా సొలోమోన్స్ అనమాట వీళ్ళందరూ. ఈ సొలోమోను ప్రపంచమంతటికన్నా అప్పటి వరకు ఉన్నవారికన్నా ఇప్పటి వరకు ఎవరికీ లేనంత తెలివి జ్ఞానాలు వచ్చినాయి. అల్టిమేట్గా ఏమైంది, సింహాసనం మించి కింద పడ్డాడు. తండ్రి ఉపదేశం తోసేయద్దు, తల్లి ఉపదేశం తోసేయద్దని మళ్ళీ చెప్పుకోవాల్సి వచ్చింది సామెతలు ప్రసంగిను. అంటే దేవుడు ఇచ్చిన వెంటనే వీళ్ళు కృపను చూసి కృపలో ఆనందాన్ని చూస్తూ దేవుని విడిచిపెట్టి దేని వలన ది కృపను పొందుకున్నారో దాంతో నడిచిపోతున్నారు తప్ప కృపలో దీనులుగా మారలేకపోయారు. ఇది మొదటి ప్రాబ్లం. రెండవది ఏంటి, తీసుకుని శోధించినప్పుడు ఏమవుద్ది, యోబు జీవితంలో సమస్తము తీసేసుకున్నాడు దేవుడు. మొత్తం పిల్లలు, ఆస్తి, అందం, ఆరోగ్యం, ఆ ఇంటి చుట్టూ ఉండే పని స్నేహితులు మొత్తం 0 చేసి పడేశాడు. ఏమైంది, దేవుడు ఇస్తేనే ఇచ్చినప్పుడైనానా, లేనప్పుడు దేవుడు కాదా అని నిలబడ్డాడండి. ఇద్దరికి తేడా చూసారా? ఈరోజు సోకాల్డ్ ప్రీచర్స్ అనపడుతున్నటువంటి వారు దేవుని సేవ కొరకు ప్రారంభించి క్రీస్తు యొక్క మాటను ప్రకటిస్తూ సంఘాన్ని కడుతూ నాయకులను తయారు చేసి క్రీస్తు సారూప్యంలోకి తీసుకురావడం మర్చిపోయినటువంటి ఈ గుడ్డితనము కలిగిన దర్శనము లేని ఈ సోకాల్డ్ ప్రపంచంలో గొప్పవారు అనబడుతున్నటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ దేవుడు ఇచ్చి శోధిస్తున్నాడనే విషయం వాళ్ళకి తెలియదు. అంటే వీళ్ళు ప్రభువుతో ప్రారంభించారు, అంటే ఆత్మతో ప్రారంభించారు, ఇప్పుడు శరీరంతో ముగించబడుతున్నారు. కాబట్టి ప్రభువు వాళ్ళ పక్షంగా ఉండలేడు, ప్రభువు వారితో నడవలేడు. కానీ ప్రజలందరినీ ప్రభు వైపు తిప్పగలుగుతారు. అంటే ప్రజల దాహానికి బండను కొట్టిన మోషేని ఏమి అనకుండా వాళ్ళకి దాహం ఎలా ఇచ్చి తర్వాత మోషేని దేవుడు డీల్ చేశాడో ప్రతి పాస్టర్ని డీల్ చేస్తాడు దేవుడు జాగ్రత్త. ఎవడెవడైతే యేసుక్రీస్తు నామమును బట్టి నువ్వు కానుకలే దోచుకుంటున్నావో, ప్రాణాలే దోచుకుంటున్నావో, మానాలే దోచుకుంటున్నావో, ఆస్తులే దోచుకుంటున్నావో, గుళ్ళే దోచుకుంటున్నావో, అందరికీ శిక్ష ఖచ్చితం. ఎవరిని విడిచిపెట్టాడు దేవుడు? ఎందుకంటే సంఘాన్ని ఆత్మతో ప్రారంభించి శరీరం దగ్గర తీసుకుని వెళ్తున్నావు, వారికి శరీర సంబంధమైన దీవెనలు ప్రకటిస్తున్నావు, ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నావు, లోక సంబంధమైన ఐశ్వర్యాన్ని ప్రకటిస్తున్నారు. ఇది కుదరదు. ఖచ్చితంగా నువ్వు క్రీస్తు రూపంలోకి రావాలి, క్రీస్తు పోలికలోకి రావాలి, క్రీస్తు జీవంలోకి రావాలి, క్రీస్తు పరిపూర్ణతలోకి రావాలి. ఇది ప్రకటించిన ఏ సంఘము కూడా క్రీస్తు తీర్పులో నిలబడుతుందంతే. గమనించండి. సో ఈ దేవుని పక్షంగా ఈ ఇచ్చి శోధిస్తున్నప్పుడు నేను గమనించాల్సింది ఏంటంటే, అది నా ఒంటికి అంటదు, ఆ ఆస్తి నన్ను గొప్పలకు చేయదు, ఆ రకమైన పలుకుబడికి రానివ్వదు, పెద్దరికాన్ని తీసుకోదు, పదవుల్లో నిలబడనివ్వదు, ఐశ్వర్యపు ఘనతను కోరుకొనివ్వదు, అన్ని విషయాల్లో దీనుడిని చేసేస్తుంది యేసు ప్రభులాగా. సమస్తం విడిచిపెట్టి వచ్చినాడు ఎలాగుంటాడో, ఎన్ని ఉన్నా అలాగే ఉంటాడు ఆ మనిషికి, ఏది అంటదండి, ఆ లగ్జరీ ఉండదు, ఆ సెంట్లు ఉండవు, ఆ గొప్పతన బాడీగార్డులు ఉండరు, సైలెంట్ అయిపోతూ ఉంటాడు. ఆ స్థాయిలో ఎవడైతే నిలబడతాడో వాడికి అర్థమవుతుంది వెంబడించడం అంటే, వాడు నేర్పించగలడు సంఘానికి ఇది వెంబడించడం అంటే. ఈరోజు నేను వెంబడించుట్లో ఉండేటువంటి రెండు రహస్యాలని మీతో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రభు సమయాన్ని బట్టి మరి జాగ్రత్తగా శ్రద్ధగా గమనించడానికి ప్రయత్నించేద్దాం. ఎవరికి కష్టంగా ఉంటుందో ముందు చెప్పేస్తే మీకు అర్థమైపోద్ది. నీకు ఈజీ అనిపిస్తున్న యేసుప్రభుని వెంబడిస్తున్నావా అని అడిగితే మీరందరూ ఎవరు అవునండి ఆదివారం చర్చికి వెళ్తున్నామండి, ఎంత గుడ్డు భక్తులు తయారైపోయారంటే, ఎంత అంధవిశ్వాసులు తయారైపోయారంటే, గుడ్డోడు గుడ్డోడికి దారి చూపిస్తాడని వెళ్ళి గుంపులో పడుతున్నారు అంతే. ఈ పక్క ప్రపంచమంతా కూడా వణికిపోతూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని కనపడని మైక్రో మైక్రాన్స్లో ఉండేటువంటి వైరస్ కోసం గసగస రాడిపోతుంది. ఎప్పుడు చచ్చి తెరుస్తాడా మొదట ఆరాధనలు దూరిపోదాం అనుకుని గుళ్ళు బయట అడుక్కునేవాడు లైన్లో ఉంచినట్టు ఉంచున్నారు వీళ్ళందరూ. ఎందుకు రానంటే శానిటైజర్ రాసేసుకుని మరి చుట్టుపక్కలంతా కొట్టేసుకుంటే లోపలికి వెళ్ళిపోతే ఏమి అవ్వదు, మూడు అడుగులు ఆరు అడుగులు దూరంలో కూర్చొని పోతే ఏమీ అవ్వదు. నీకు తెలుసా ఏమీ అవ్వదు అనడానికోసం ప్రభుత్వం వారు ఆ నియమాలు ఇవ్వలేదు. ఏమీ అవ్వదు అనే గ్యారంటీకి ప్రభుత్వాలు ఆ నియమాలు పెట్టలేదు. కరోనాకి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ప్రాంగణంలో విడిచిపెడుతున్న శ్వాస ద్వారా, పీలుస్తున్న గాలి ద్వారా నీ ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి వ్యక్తి యొక్క ప్రాణం ఉంటేనే ఏదైనా జరిగించాల్సినది ప్రభుత్వ నియమం. కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకుండా పాడు చేయాల్సిన పని ఏంటి మీరు? అందుకు విచ్చలవిడిగా పరుగులు ఎత్తి ఉదయం ఆరాధన, మొన్న గారు ఒక పాస్టర్ గారు చూశాను, 6:30 మొదట ఆరాధన అంట, 7:30 రెండు అంట, 3:30 అంట, 4:30 9:30 10:30 11:30 పెడతానే ఉన్నాడు ఆరాధనలు అంతా. ఏంటంటే టేప్ రికార్డు ఏమైనా ఉంటుంది ఏంటండి ఇలాగ ఆన్ చేసేయడానికి? మేము ఒక గంట ప్రసంగం చేయడానికి పొద్దున్నుంచి రాత్రి చచ్చిపోతున్నాం. ఇక గంటలో గంట గంటకు ఒక ప్రసంగం చేసేస్తున్నాడు, గంట గంటకు ఒక ఆరాధన నడిపించేస్తున్నాడు. అంటే బెంగెట్టు పోయినట్టున్నాడు జనం మీద, ఆ ఇచ్చే కానుకల మీద అని కదూ. అంటే ఏం జరుగుతుంది అని అంటే, క్రీస్తు సంఘము క్రీస్తు సారు పిల్లలకు తీసుకురావడం నేర్పించండి. అప్పుడు వాడికి అర్థమవుతుంది, ఒకరోజు దేవుని మందిరంలోకి వచ్చి రెండో వారం రాడాడు, నువ్వు సత్యం బోధిస్తే వాడు రాడు, నువ్వు నువ్వు ఇలా బతకపోతే కుదరదు చచ్చిపోతావని చెప్పండి, రాడు, దీవెనలు ఇచ్చే దగ్గర పోతాడు. అంటే చేటలో చెరగాల్సిన నువ్వు పొట్టంతా తీసుకుని బస్తల్లో కూర్చుకుంటున్నావు అనమాట. ఏమనాలండి, బుద్ధిమాలినతనం కదా ఇది. కాబట్టి పొట్టుగా ఎగిరిపోతావేమో పరీక్షించుకో. అందుకే ఎవడు రాడు, ఎవడు వెంబడించడో ముందు చెప్తాను, దాని తర్వాత ఎలా వెంబడిస్తున్నావో లేదో పరీక్షకి తీసుకెళ్తాను. 1, డబ్బున్నోళ్ళు ధనవంతులుగా కనబడాలనుకునేవారు, సంపాదించాలి అనే ధ్యేయం కలిగిన వారు యేసు ప్రభువుని వెంబడించడం కష్టం. దిస్ ఇస్ 1. ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అనే విషయాన్ని నేను మీకు ఇంకో రకంగా చెప్పాను. ధనవంతులుగా కనపడాలి అనడానికి సంపాదించుకునే ధ్యేయం కలిగిన వారు, అంటే దేర్ అంబిషన్ ఇస్ టు ఎర్న్ మనీ సంథింగ్ సంహో, ఎలాగో ఒకలాగా కొంచెమైనా ఒక రూపాయి అయినా సంపాదించాలి. ఈ ఇసుక తక్కడి పేడ తక్కడి వ్యాపారాలు చాలా ఉంటాయండి వీళ్ళందరికీ. వీళ్ళు ఏం చేస్తారంటే, ఎవరి దగ్గరికి వెళ్ళి ఒకసేపు గంట కష్టపడితే 100 రూపాయలు వస్తారంటే దానికి ఇష్టపడరు, చీరలు సూరతెళ్ళి కేజీల కొనుక్కొచ్చి ఇంటి చుట్టూ ఇన్స్టాల్మెంట్లు వేసి పంపుతారు. క్రైస్తవులు వీళ్ళు మళ్ళీ చర్చిలో కూడా చీరల వ్యాపారం, పేస్ట్ల వ్యాపారం, సబ్బుల వ్యాపారం, నూనెల వ్యాపారం, ఆంబే ఒకటి, ఈ మధ్య ఇంకోటి ఏదో సబ్బులు కూడా వచ్చినాయి, ఏవో రకరకాలు. ఏంది మోసం అంటే, సంఘము క్రీస్తు సారూప్యంలో కాదు ఆర్థికాభివృద్ధి కొరకు తీసుకొస్తున్నాడు. ఎవడంటే యేసుప్రభు చెప్పింది, అది బైబిల్ చెప్పిన సంఘమేనది. ఎందుకు సంఘము సహవాసమును మిస్ చేసి వ్యాపారశాలగా మారిపోతుంది అని అంటే, సేవకుడు అలాంటోడు, ఆ కాపరాలంటోడైతే ఇదంతా అలాగే జరగదు. ఎంత హెచ్చరించినా కూడా మాట వినని సంఘంలో కొంతమంది సభ్యులు ఉంటారు. వాళ్ళ విషయంలో నేను సంఘ కాపరని నేను నిందించను, ఎందుకంటే విశ్వాసిగా నీ మెడవంగని తనము నీకు ఎప్పుడూ ఉంటుందని బైబిల్ చెప్తుంది కదా. మెడవంగని తగనం అంటే తెలుసా, గూన్లాగ పట్టేయడం అన్నాడు. మెడ పట్టేసింది అనుకోండి, ఎవడని పిలిచి తల తిరుగుతారు, మొత్తం బాడీ ఎలా తిప్పుతారు కదా, అలాంటి తిరగంతనం అన్నమాట. వంగ అన్నావు అనుకోండి కింద చూడలేడాడు, పైకి చూడన్నావు అనుకోండి పైకి ఎత్తలేడు తలకే, ఆ వంగంతనం అంటే అదే బైబిల్ చెప్పింది, మెడవంగని తరం వారు ఉన్నారని. ఆ తరంలో నువ్వు కూడా తయారవుతావు అనమాట. సో అలాంటి వాళ్ళ సంగతి పక్కకు పెట్టండి. ఎందుకు అంటే ఆ ధనము సంపాదించాలి, ధనాపేక్ష సమస్త కీళ్ళకు మూలం కాబట్టి క్రీస్తుని వెంబడించలేం. ఫ్రాన్స్తో ఎప్పుడైతే జీసస్ని ఎంటర్ చేసావో మాత్థేయు 6 నీ మీద నిలబడుతుంది. మత్తయి సువార్త 6:6 ఆయన మాట చెప్తాడు, ఏ ఒక్కడు కూడా ధనవంతుడు దేవునికిని సిరికిని చూడండి అక్కడ ఉంటుంది మత్తయి సువార్త ఆరో అధ్యాయము 24వ వచనం. ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. ఒకడు అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని తృణీకరించను. మీరు దేవుని లేదా ఒకరిని పక్షముగా ఉండి మరొకరిని తృణీకరించను. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఇంపాసిబుల్ అండి. నేను మినిస్ట్రీని ఈరోజు కానుకల కొరకు కానీ ఈరోజు సంఘాన్ని ఆశీర్వాదాల వైపు కానీ నేను తీసుకొస్తే నాతో ప్రభు నడడు, ప్రభు నాతో ఉండడు, ప్రభు నా మనవి ఆలకించడు, ప్రభు సారూప్యులకు నేను రాలేను, ప్రభు కృపను పొందలేను, ప్రభు నీతిని రాజ్యాన్ని వెతకలేను, దేవుని యొక్క కోరిక ఉల్లాసమైనటువంటి పరిస్థితుల మధ్య నేను కోల్పోతాను. ఇంత డ్యామేజ్ చేసుకోమని స్పిరిచువాలిటీలో ఆవిడ చెప్పాడండి. ప్రతిదీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేదే సమస్తాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చి అన్నీ కావాలనుకోవటం ఎంత దుర్మార్గమైన ఆలోచన ఇది. క్రీస్తుని అడ్డం పెట్టుకోవటం కుదరదు. అందువల్ల ఏ పరిస్థితుల్లోనైనా ధనవంతుడుగా కనపడాలి, ధనవంతులు అనేటువంటి విషయంలో కాన్సెప్ట్ ఏంటో తెలుసా? అంటే బయటికి మీకు తెలియకపోవచ్చు, లోపల ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళు ఎలా ఉంటారంటే మాటల్లో చాలా తగ్గించుకుంటారండి, వెర్బల్లీ చాలా తక్కువగా మాట్లాడుకుంటారు. పన్నుల్లో క్రియల్లో మాత్రం వాళ్ళకి ఆ రిచ్నెస్, ఆ రిచ్ ఫ్లేవర్ మాత్రం పోదు, ఆ కొంపు పోదు. కొంప అనకూడదేమో, వాసన అనాలేమో, మంచి వాసన పోదు. అంటే పనుల దగ్గరికి వచ్చేటప్పటికి ఒకలాగా లోపల ఒకలాగా ఉందంటే దేవుడు దేని చూస్తాడు? బయటదో లోపల చెప్పండి. ఇన్నే కదండి, మనుషులు పైరూపం చూస్తారు, దేవుడు అంతరంగం చూస్తాడు. అప్పుడు ఆయన త్రాసులో నువ్వు పడిపోతావు, తూలిపోతావు, ఆయన చేతలోంచి ఎగిరిపోద్దు పొట్టు. ఇప్పుడు పరీక్షించుకో, మొట్టమొదటిగా దేవుని యొక్క నీతి రాజ్యంలోనికి వెళ్ళడానికి కావలసిన పరిస్థితుల్లో నువ్వు క్రీస్తుని వెంబడించడానికి సిలువెత్తుకొని ఉపేక్షించాలి అని అంటే ఫస్ట్ రిచ్నెస్ కనపడాలి, డబ్బుండేలా కనపడాలి, డబ్బుని సంపాదించాలి, ఎలాగో ఒకలాగా కొంత కొంత వెనక వేసుకోవాలి, నా తరాలకు కావాల్సిన భవిష్యత్తుకు నేను సెక్యూరిటీగా ఉండాలి, ఒక కుటుంబాన్ని పోషణ కొరకు నేను ఇంత మాత్రం ఉంటేనే నాకు ధైర్యం ఉంటుంది. ఈ రకమైనటువంటి దృక్పథం కలిగిన వారు యేసుక్రీస్తుని వెంబడించలేరు, నెంబర్ వన్. నెంబర్ టూ, లోకంలో గౌరవమైన వృత్తి కలిగినటువంటి వారు యేసు ప్రభుని వెంబడించలేరు. గౌరవమైన వృత్తి అంటే వారు చదువులో ఉన్నతంగా ఉన్నా దే కెనాట్ ఫాలో జీసస్. చదువు, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో ఏంటట వెర్రితనం అయిపోద్ది. అంటే ఈ లోకంలో జ్ఞానం సంపాదించుకున్నప్పుడు మనుషులందరూ నీకేం చేస్తారు? సలాములు కొడతారు, నమస్కారాలు పెడతారు, దండాలు పెడతారు, దండలు వేస్తారు, బొక్కేలు ఇస్తారు. ఎక్కడికి వెళ్ళినా నిన్ను అకాడమిక్గా, అకాడమిషియన్గా నీకు చాలా రకాలైనటువంటి విలువను ఆపాదిస్తారు. సారీ, రెండోది జాబ్ ప్రొఫైల్స్, ఉద్యోగం సంబంధించినటువంటి పరిస్థితులు అన్నింటిలో కూడా మనల్ని చాలా రిచ్గా చూస్తూ ఉంటారు. రెండు. మూడవది, తల్లిదండ్రుల యొక్క త్యాగాలను బట్టి పొందుకున్న విషయాలు కొంతమందికి ఉంటాయి. తల్లిదండ్రుల యొక్క గ్రేస్ నుంచి, బహుశా వాళ్ళు వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టి నీకు ఇచ్చింది కావచ్చు, లేక వాళ్ళు డబ్బులు పెట్టి, వాళ్ళు నీకు ఖర్చు పెట్టి, వాళ్ళు నిన్ను గొప్ప చేస్తూ, వాళ్ళు తగ్గించుకుని నిన్ను హెచ్చు చేసి నీకు ఉన్నతమైన పదవి వచ్చేలాగా చేయిస్తుండొచ్చు. ఉద్యోగాలను బట్టి లేక పొజిషనల్లీ థింగ్స్ వాటిని బట్టి నీకు వచ్చి ఉండొచ్చు. నీకు ఒక భౌతికమైనటువంటి ఆస్తి, పుట్టింటి ఆస్తో, తల్లిదండ్రుల ఆస్తో, రక్తబంధువుల ఆస్తో, తాతల ముత్తాతల ఆస్తో నీకు వచ్చేసి దానిని బట్టి నీకు ఏదైనా ఒక సంపూర్ణత నీకు తెచ్చేసుకుని ఉండొచ్చు. వీటిని బట్టి చర్చిలో నీకు ఎక్కడైనా గౌరవ మర్యాదలు అధికంగా దొరుకుతూ ఉన్నట్లయితే నువ్వు యేసుక్రీస్తుని వెంబడించడం చాలా కష్టం, చాలా కష్టం. చదువు, ఉద్యోగం, వ్యాపారం, వ్యవహారం, ఆస్తి, ఘనత, ఈ పొందిన ఏ విషయాలను బట్టి నువ్వు పొందుకున్నప్పటికీ నువ్వు యేసుక్రీస్తుని వెంబడించడం చాలా కష్టం. మీరు అడగచ్చు నన్ను, ఊరుకోండి మేమేం చర్చికి వెళ్ళట్లేదా, మేమేం బైబిల్ చదవట్లేదా, మేమేం ప్రార్థన చేయట్లేదా, మేము కానుకలు ఇవ్వట్లేదా, మేమేం పాస్టర్ గారికి సపోర్ట్ చేయట్లేదా, సువార్త ప్రకటించట్లేదా, మేమన్నీ చేస్తున్నాం, మేము వెంబడిస్తున్నాం అనేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను నిన్ను రెచ్చగొట్టడానికి కారణం ఏంటంటే నీకు ఆ కోపం రావాలనే, నీకు ఆ మంట రావాలనే. నిజంగా నువ్వు వెంబడిస్తున్నావు అనుకుంటున్నాడు ఎవడో వెంబడించడు అది చెప్పడానికే. నువ్వు అనుకుంటున్నావు కదా, నువ్వు అస్సలు వెంబడించట్లేదని అర్థం. ఇప్పుడు చెప్తాను మూడో విషయంకి వస్తున్నాను. ఒక ఈ రెండు మూడు తరాల నుంచి ఎవరి నుంచి అయినా నువ్వు క్రిస్టియన్గా నువ్వు ఫోకస్ అవుతున్నావు అనుకోండి, మా తాత క్రైస్తవుడు, మా నాన్న క్రైస్తవుడు, ఇప్పుడు నేను క్రైస్తవుని అయిపోయి చూసారా, ఈ 2-3 జనరేషనల్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో ఈ జనరేషన్ నుంచి వచ్చినటువంటి క్రైస్తవులుగా చలామణి అయ్యేటువంటి వారు యేసు ప్రభువు యొక్క విలువ తెలియకపోవడం వల్ల వాళ్ళు వెంబడించరు, వాళ్ళు అస్సలు వెంబడించరు. ఎందుకంటే ఈ ట్రెడిషనల్ క్రిస్టియానిటీ ఉంది చూసారా, ఇది చాలా ప్రమాదకరమైందండి. చాలా అంటే మరి ఇంత ప్రమాదం కాదు, ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు. ఇప్పటికీ నేను చాలామందిని చూస్తాను, ఎవరైనా ప్రభువులో కన్వర్ట్ అయ్యారు అని చెప్పగానే వాళ్ళని చూసి వీళ్ళతో దేవుడు ఉన్నాడనే విషయం మీకు అర్థమైపోద్ది. ఏది ఈ తరాల క్రిస్తాన వాళ్ళకి అర్థమైపోద్ది. వీళ్ళు ఖచ్చితంగా చెప్పేస్తారు, వాళ్ళు కన్వర్ట్లు మేము ఉండలేమండి, మీరే ఉంటారండి అంటారు. కారణం ఏంటనుకుంటున్నారు? వెంబడించటం వాడికి ఇష్టమైంది. వాడు లోకంలో అన్ని విషయాలు చూసి, అన్ని ఘనతలను చూసి, అన్ని మర్యాదలను చూసి వాటన్నిటిని వదిలేసి యేసు ప్రభు నాకు ముఖ్యమని వీడు వచ్చాడు. నీవు ఆడి యేసులో దూరిపోయి ఉన్నావు కదా, యేసే నీకు అన్నీ తెలుసు కదా, నీకు లీస్ట్ ఈజీ అనమాట. ఏలీ కుమారుడు యేసుక్రీస్తుని ఎందుకు తండ్రి తండ్రి ఆరాధిస్తున్న దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయారు తెలుసా వాళ్ళు? ఎందుకు వ్యభిచారులై భ్రష్టులు అయిపోయారో తెలుసా? ఎందుకు వాళ్ళ నాయకులుగా ఉండేటువంటి వారి యొక్క పిల్లలు ప్రభువుని పూర్తిగా వెంబడించకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మోషే పిల్లలు చరిత్రలో మనకు ఎందుకు కనపడరో తెలుసా? దావీదు కుమారులైనటువంటి పిల్లలు సొలొమోను తప్ప మరొక ఇద్దరు తప్ప మిగిలిన వాళ్ళు అందరూ కూడా భ్రష్టులు అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నేటి తరపు జనము కూడా ఇదే పరిస్థితి. ఎందుకంటే ద లీస్ట్ బదర్ అబౌట్ ద గాడ్. అరే వాళ్ళు ఎప్పుడు దేవుని మందిరంలో ఉంటారు, ఎప్పుడు దేవుని మందసంతో ఉంటారు, ఎప్పుడు దేవుని దగ్గర తెచ్చినట్టు తింటా ఉంటారు, ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు దేవుడే. వాళ్ళకి దేవుడు లక్ష్యం లేదు, లక్ష్యం ఉండదు అసలు. అందువల్ల మీరు వెంబడించడం చాలా కష్టం. నాలుగో విషయం, ఆకర్షణీయమైనటువంటి అందము గురించి. అందం, ఆకర్షణీయమైనటువంటి అందం, ఫిజికల్ అపియరెన్స్ కోసం అభిరుచులు, కొన్ని టేస్టులు మనకు ఉన్నాయి. ఆ టేస్టుల గురించి కానీ మనకున్నటువంటి కళలు, కళలు అంటే 66 కళలు ఉన్నాయి మనకి. అంటే తెలుగులో మనకు వచ్చినప్పుడు ఈ మధ్య కంప్యూటర్లు లేవులేండి అప్పట్లో, అందుకని ఇప్పుడు కంప్యూటర్ కూడా యాడ్ చేస్తే 67 అవుతాయి. ఈ కంప్యూటర్ వచ్చాక ఇంక మన 7 లక్షలు వచ్చేసినాయి. ఈ 67 కళల్లోనూ మనం లెక్కలేసుకుంటే ఎక్కడైనా ఏ విషయాల్లోనైనా ఆకర్షణీయమైనటువంటి ఒక ఎఫోర్టబిలిటీ ఉండేవాళ్ళు క్రీస్తుని వెంబడించలేరు. ఏ కళలు ఉన్నా సరే, ఏ అందము గురించి నువ్వు తిప్పలు పడినా సరే, ఏ అభిరుచులతో నువ్వు సవాలు చేసుకుంటున్న జీవితాన్ని గడుపుతున్నా సరే, నువ్వు వెంబడించలేవు. అంతేకాదు బట్టలు, వాహనాలు, స్థలాలు, భూములు, భవనాలు, పనోళ్ళు, ఇలాంటి స్టేటస్ కలిగి ఉన్న ఎవడు కూడా యేసుప్రభుని వెంబడించలేడు. ఎవరు వెంబడించలేరు. మీకు కోపం రావాలి, రానివ్వండి. మీరు అస్సలు నిజంగా వెంబడిస్తున్నారా అనేది ప్రశ్న మీకు రానివ్వాలి, రానివ్వండి. మీరు చర్చిలో దూరిపోవడం, కానుకలు ఇచ్చేయడం, ప్రార్థనలు చేయించుకోవడం, ప్రార్థనలు చేసేయడం, ఇతర మినిస్ట్రీలకి టీవీ పరిచర్యకు 20,000 30,000 తీసుకెళ్లి దొంగతనం చేసి వాళ్ళకి ఇచ్చేయటం, వాళ్ళేమో దోసుకుపోవటం, ఇదంతా పరిచర్య అనే భ్రమలో ఉండడం, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక అనగానే దిగిపోయింది అనుకోవటం, ఇదంతా ఎర్రే. ఏమీ క్రీస్తుని వెంబడించడం కాదు, యేసుక్రీస్తుని వెంబడించటం వేరు. ఇది నువ్వు వెంబడించలేవు. నెంబర్ 5, సంఘము నడిపించేటువంటి జీతగాళ్ళైనటువంటి కాపరులు కూడా క్రీస్తుని వెంబడించలేరు. ఐఎమ్ నాట్ విత్ డ్రాయింగ్ మై స్టేట్మెంట్స్, ఐఎమ్ వెరీ క్లియర్లీ టెలింగ్, నువ్వు జీతగాడివి, జీతగాడివే. నువ్వు ఒక సంఘం దగ్గరకు వచ్చి నడిపిస్తున్న దానికి, నువ్వు ఒక సర్టిఫికెట్ అడ్డం పెట్టుకుని ఉద్యోగం చేస్తున్న వాడికి, నువ్వు ఒక సంఘాన్ని నడిపించడానికి సర్టిఫికెట్లు పట్టుకుని మందిరంలో దూరినోడికి ఏమీ తేడా లేదు. యువర్ ఆల్సో డూయింగ్ ఎ ప్రొఫెషనల్ జాబ్ లైక్ ఎ పాస్టర్, దట్స్ ఆల్. నువ్వు రెవరెండ్ అయినా, బిషప్ అయినా, ఆడికి బాబు అయినా, ఒకటే విషయం, నువ్వు జీతగాడు, జీతగాడే కాపరి కాదు. నువ్వు ఆ స్టేట్మెంట్ డినై చేయలేవు. ఒకవేళ నువ్వు బేస్మెంట్ కోసం అని చెప్పి నువ్వు ఎస్టాబ్లిష్డ్ చర్చిల్లో పాస్టర్గా దూరి తదుపరి అక్కడి నుంచి బంధం లాక్కెళ్ళి నువ్వు ఇంకో చోట ఎక్కడైనా తయారు చేద్దామన్నా కూడా ఐఎమ్ సారీ టు సే, కుదరదు. వాస్తవం ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో ఈ సొంత జీతగాళ్ళైనటువంటి పద్ధతుల మధ్య నడిపించేటువంటి వాళ్ళు సంఘాన్ని, కుటుంబాన్ని కూడా వాళ్ళు క్రీస్తులకు నడిపించుకోలేరు. వాళ్ళకి కావాల్సింది పొట్టపోసుకోవడానికి జీతం, వాళ్ళు చేసే పనికి వాళ్ళకి ఇంత రావాలి అనేటువంటి లాభం, అంతకుమించి ఏమీ ఎవడో నొప్పి పెట్టుకోడు. నేను సవాల్ చేస్తున్నాను, ఇద్దరు ముగ్గురు పాస్టర్స్తో నేను ఈ విషయాన్ని నేను గమనించి రూఢి చేసుకున్న తర్వాత ఈ విషయం మాట్లాడుతున్నాను. ఇద్దరు ముగ్గురు ఎవరంటే పూర్తి రోషంతో సేవ చేయడానికి సిద్ధపరచబడి పిలుపును బట్టి సంఘములోనికే వెళ్ళి సంఘములోనే ఈ పరిచర్య చేయాలని దేవుడు ప్రేరేపించిన వాళ్ళు. వాళ్ళు సంఘానికి నువ్వు జీతగాడిగానే ఉండి నువ్వు సావాలని చెప్పిన దేవుడు. అలాంటి వాళ్ళతో నేను పరిచయం పెంచుకున్నాను. వారితో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి వేదన చూసినప్పుడు నాకు అర్థమైంది, సంఘానికి వాళ్ళు ఇచ్చే ఉపదేశం వాళ్ళకి అక్కర్లా, వాళ్ళకి నచ్చినట్టు సంఘం కాపర బోధించాలి. వీడు బోధించడం, వీడికి ఆత్మ చెప్పే సంగతులు అవసరం, వీళ్ళు చెప్తే వాళ్ళు ఏమి వినరు. మరి ఏం చేస్తారంటే తీసేయరు, ఉంచుతారు. దేవుడు ఒకటి కదా ఈయన ట్రైనింగ్ చేయడానికి. అలాంటి నొప్పి పడే వాళ్ళని కొంతమంది నేను చూశాను. మిగిలిన వాళ్ళందరూ కూడా కేవలము యేసుక్రీస్తుని వెంబడించని చర్చిలో ఉండేటువంటి వారు. రైట్, నెంబర్ 6, ఎక్కడైతే మన విశ్వాస జీవితాలలో, నేను ఈ పదాలు జాగ్రత్తగా వినండి, బ్రాండ్, బ్రాండ్స్ అంటే మనకు కొన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా, ఆ బ్రాండ్లు అంటే ఏ విషయంలోనైనా బ్రాండింగ్ అనేది. రెండవది కాస్ట్లీగా కనపడాలి, లగ్జరీగా కనపడాలి, విలాసవంతంగా కనపడాలి, ఆ ఉన్నతమైన హైఫైగా కనపడాలి, సుపీరియర్గా కనపడాలి, ఇలాంటి పదాలతో రుచి చూడాలి అనుకునే వాళ్ళు ఎవ్వరూ కూడా క్రీస్తుని వెంబడించలేరు. ఎవ్వరూ వెంబడించలేరు. బ్రాండ్, రిచ్లీ, కాస్ట్లీ, హైఫై, తర్వాత లగ్జరీ, లావిష్, సుపీరియర్, ఇలాంటి స్థాయిలో నీ ఆహారం గురించి ఆలోచించినా, వస్త్రం గురించి ఆలోచించినా, ఇల్లు గురించి ఆలోచించినా, తాగే నీళ్లు గురించి ఆలోచించినా, వేసుకునే దేని గురించి నువ్వు ఆలోచించినా, మహాప్రభో నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళలేవు. నువ్వు అసలు క్రీస్తుని వెంబడిస్తున్నవాడవే కాదు. నేను అంటున్న విషయాన్ని మీరు ఇంకో రకంగా మీ మైండ్ ఆల్రెడీ లోపల కొత్త కొత్త విషయాలు చెప్పేస్తూ ఉంటుంది. ఏంటంటే ఈడావిడ ఇలాంటివన్నీ చెప్తాడు, అంటే శుభ్రంగా ఉండదు అన్నాడు దేవుడు, నీటిగా ఉండదు. నేను చెప్తున్నది ఏంటి, నీకు వినపడుతుంది ఏంటి, ఇదేనండి ఆత్మకు శరీరానికి పోరాటం అంటే. రానివ్వండి, కాసేపు రానివ్వండి, ఇంకొక విషయం చెప్పేయాలి. ఏంటంటే పదవి వల్ల పొందే మర్యాదను బట్టి కానీ, లెక్క గౌరవాన్ని బట్టి కానీ, అంటే పొజిషనల్లీ, నెంబర్ టూ కుటుంబం వలన వచ్చిన ఇంట బయట వచ్చినటువంటి గౌరవ మర్యాద కానీ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి, వాళ్ళ నాన్నగారు వాళ్ళ అబ్బా డాక్టర్ గారు అబ్బాయా, ఇంజనీర్ గారు అబ్బాయా, లాయర్ గారు అబ్బాయా, జడ్జి గారు అబ్బాయా, ఆఫీసర్ గారు అబ్బాయా అంటారు చూసారా, అబ్బాయా అమ్మయ్యా, కోడలు అత్తగారు, ఏమి వాటిని బట్టి వచ్చిన గౌరవం కానీ, సంఘం వలన సంఘంలో వచ్చిన గౌరవ మర్యాదలు కానీ, సంఘం వలన సంఘంలో అంటే కొంతమందిని సంఘం గొప్ప చేస్తుందిలేండి, వాళ్ళకి ఏదో పరలోకం నుంచి వాళ్ళకి ఏదో ఎక్కువ ఉన్నట్టు, వెనకతలు పెంచి చివరి కూర్చున్నోడికి అదేం రానట్టు, ఈడేదో సూటేసి దిగితే ఆడేమో కాటన్ చీర వేసుకుని వస్తే వీళ్ళిద్దరికీ మధ్యలో తేడాలు కనపడుతున్నట్లు ఉంటా ఉంటాయి. ఎందుకంటే మీ మూతికి రంగు వేసుకోగలరు, వాళ్ళు వేసుకోలేరు కదా పాపం, అందుకు మీ మూతికి రంగు వాళ్ళు కొనుక్కున్న దాన్ని బట్టి కోట్ల రూపాయలు లక్షల రూపాయలు అడేసుకోగలరు వాళ్ళు, నువ్వు ఎందుకు వేసుకుంటున్నావు నీకు తెలుసు. సరే, రాజకీయ పలుకుడు బట్టి ఇతరులలో వచ్చినటువంటి ఘనత మర్యాదను కానీ వీళ్ళెవ్వరూ కూడా తగ్గించుకోలేకపోవటం వల్ల క్రీస్తుని వెంబడించలేరు. మీకు తెలుసా, మీరు వద్దనుకునేటప్పుడు వాళ్ళు మీకు ఇచ్చేటువంటి దానిని నువ్వు తృణీకరించే స్థాయిలో ఎదగడము క్రీస్తులో ఎదగడం. నీవు కావాలనుకునేటట్లుగా అది పొందుకోవటానికే నువ్వు దేవుని మందిరాన్నే చూస్ చేసుకున్నావంటే అక్కడ ఎంత దారుణమైన విషయం జరుగుతుంది తెలుసా. ఐ నో సమ్ పీపుల్, వాళ్ళు ఎందుకు నా మందిరానికి రారో తెలుసా, ఇక్కడ కుర్చీలు వేయను, ఇక్కడ వాళ్ళ కార్ డోర్లు తీయను, వాళ్ళు వచ్చిన వెంటనే చప్పట్లు కొట్టను, వాళ్ళు వస్తే రెండు రెండిని ఆహ్వానాలు పలకను, వాళ్ళు ఉండేటప్పుడు వచ్చిన వెంటనే మన మధ్యలో ఈ దినము దేవుని మహాకృపను బట్టి ఆ దేవుని చేత దీవించబడిన ఆశీర్వదించబడిన సో ఎక్స్ వై జెడ్ వచ్చాడు అని నేను అన్నా, వస్తేరా లేకపోతే పో కాబట్టి రారు. ఎక్కడికి వస్తారు, ఎక్కడికి వెళ్తే నీకు ఫ్రంట్ రో రిజర్వ్ చేస్తారో, ఎక్కడికి వెళ్తే నీ పార్కింగ్కి కారు సపరేట్గా పెడతారో, ఎక్కడికి వెళ్తే సెక్స్టన్ దగ్గర నుంచి రెవరెండ్ వరకు పరకుడుకుని వచ్చి సార్ రెండు 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 అని నీకు ఏమనాలి, నేను క్రీస్తు సంఘంలో నువ్వు మర్యాద పొందడం ఏంటయా, నువ్వు చెప్పుల దగ్గర ఉండాల్సిన వాడివి, నువ్వు గుమ్మానికి కాపలా ఉండాల్సిన వాడివి, నువ్వు చౌకీదార్ అనే పదానికి అర్థం తెలుసుకోవాల్సినటువంటి, నువ్వు ఒక సేవకుడిగా దిగాల్సిన, చౌకీదార్ అంటే ఇస్ నథింగ్ బట్ కాళ్ళకు బూట్లు విప్పడానికి, ఆ మాట అర్థం ఏంటంటే యేసుప్రభువు చెప్తాడు అయ్యా ఆ నీతిమంతుడైనటువంటి యోహాను చెప్తున్నటువంటి మాట, నేను అసలు నీ కాళ్ళకు చెప్పులు వారు విప్పడానికి నేను ఫిట్ కాదు. అదండి తగ్గింపు అంటే, ప్రభువు కొరకు అరణ్యంలో ఒక కేక, ప్రభు రాజ్యాన్ని సిద్ధపరచడానికి ఎవడో ఐడెంటిఫై చేయాల్సినటువంటి వ్యక్తి, ఎవడైతే తన మీద ప్లోక పాప భారాన్ని గొర్రెపిల్ల మీద చేతులు పెట్టాలో అలాంటి వ్యక్తి అంటున్నాడు, ఐఎమ్ సారీ నేను నీ దగ్గరికి రావడానికి కూడా నేను అర్హత లేదని. అలాంటి క్రీస్తు యొక్క పరిశుద్ధ సంఘంలో నిన్ను గనపరుస్తున్నారంటే నువ్వు వెంబడిస్తున్నావా, నీ గర్వం తెగవలసి కొట్టుకోవట్లేదు నువ్వు, ఆ సంఘము నిన్ను గొప్ప చేసి క్రీస్తు కొరకు నిన్ను చంపేస్తుందని నీకు అర్థమైందా, పరిగెత్తుతావు అలాంటి ప్రదేశాల్లోకి. ఈ రకాలైనటువంటి 7 రకాల ప్రజలు ఏ రకమైనటువంటి మననతోనూ దేవుని మందిరంలో వెళుతారే తప్ప యేసుక్రీస్తుని వెంబడించరు. అర్థమైందన్నమాట, వీళ్ళు వెంబడించలేరు. మరి ఎలాగ వెంబడించాలంటే, నేను ముందు చెప్పిన 2 ప్రసంగాలు ఇందాక నా మీద తీరుద్దురు కానీ, ఏంటి, నిన్ను ఉపేక్షించుకోవటం, రెండవది నువ్వు అనుదినము సిలువెత్తుకోవటం, ఈ రెండూ జరగకుండా నువ్వు వెంబడించలేవు. ఇది వెంబడించడమే కనుక నీకు తెలిస్తే అసలు నిజంగా నువ్వు వెంబడిస్తున్నావు లేదో నేను తేల్చేస్తాను ఇప్పుడు. రైట్, లెట్ అస్ టర్న్ లుక్ 14 లూకాసువార్త 14 రండి. అసలు ఈరోజు దేవుని యొక్క వాక్యంలో వింటున్న నువ్వు రేపటి నుంచి అసలు నువ్వు యేసు ప్రభువుని నిజంగా తెలుసుకున్నావా లేదా అన్న విషయం దగ్గరే నేను ఆపుతాను నిన్ను. లూకాసువార్త 14:25 దగ్గర నుంచి జరిగే విషయాలను కొంచెం శ్రద్ధగా మనం గమనించడానికి ప్రయత్నించేద్దాం. ఇక్కడ ఉపమానాలు ఉన్నాయి, నా పరీక్ష కూడా ఉంది, నా పరీక్షలో మిమ్మల్ని కొన్ని ప్రశ్నలకు తీసుకుని వెళ్ళాలి కాబట్టి జాగ్రత్తగా ముందు ఉపమానాలు విని పరీక్షకు వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం, ఆలస్యమైన పర్వాలేదు. 25 బహుజన సమూహంలో ఆయనతో కూడా వెళుచు ఉన్నప్పుడు ఆయన వారు తట్టు తిరిగి ఎవడైనా నా అద్దెకు వచ్చి అన్నాడండి. ఎవరట, 25 బహుజన సమూహములు ఆయనతో కూడా వెంబడించుచున్నప్పుడు ఆయన వారి వైపు తిరిగి. నేను మీ చర్చికి 10,000 మంది వస్తున్నారనుకోండి, 1,000 మంది వస్తున్నారనుకోండి, 500 మంది వస్తున్నారనుకోండి, 1,000,000 మంది మీకు వస్తున్నారనుకోండి, అలాంటి సో గమనించండి, లూకాసువార్తలో 14:25 25-35 నేను మీకు ఇంట్రడక్షన్ ఇస్తాను. ఫర్దర్గా మీరు దీన్ని కొన్ని ఒక వారాల పాటు లేక కొన్ని నెలల పాటు దీన్ని మీరు ధ్యానించండి. అసలు నువ్వు వెంబడిస్తున్నావో లేదనేది నువ్వు బైబిల్ ఏమీ చదవకపోయి నేనేమన్నావు, కానీ 25 నుంచి 35 వచనాలు మాత్రం రోజుకి 100 సార్లు చదువు. ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు చదువు. లాస్ట్కి ఈ రోజు అంటే 16వ తారీఖు 6వ నెల 2020 మీతో చెప్తున్న ఉపదేశం నీకు అప్పుడు అర్థమవుతుంది. ఒక 100-200 సార్లు రోజు చొప్పున ఒక 2-3 నెలలు చదివితే కానీ నీకు ఈ విషయం అర్థం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నాను, బహుజన సమూహంలో ఆయనతో కూడా వెళ్ళుచు ఉన్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి కమాన్ ఫాలో మీ, ఇంతమంది నాతో. బహుజన సమూహములు అంటే నేను నిన్నే చెప్పాను, సమూహం అంటే సుమారుగా 1000 నుంచి 2000 నుంచి 3000 మధ్యలో ఉంటే జన సమూహం అంటారు. బహుజన సమూహములు అంటే నెంబర్ ఆఫ్ మల్టిట్యూడ్ ఆఫ్ పీపుల్, ఇంకా చెప్పాలంటే ఒక 5 నుంచి 6000 మంది ప్రజలు యేసు ప్రభువును వెంబడిస్తున్నారు. అంటే పెద్ద సంఘమే కదా ఇది, అంటే బిల్డింగ్ లేని సంఘం ఇది. ఈ బిల్డింగ్ లేని మొదటి సంఘంలో ఇంత బహుజన సమూహం వెళ్తున్నప్పుడు ఆయన వైపు తిరిగి ఏమన్నాడు తెలుసా ఆయన? 26వ వచనం, ఎవడైనను నా దగ్గరకు వచ్చి యేసు ప్రభుని వెంబడిస్తున్న వాళ్ళు వాళ్ళ దగ్గరికే వచ్చాడుగా, వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇంతమందిని పోగొట్టుకుంటాడా పిచ్చి పాస్టర్ కాకపోతే యేసు ప్రభు? నా దగ్గరకు వచ్చి తన తండ్రిని, తల్లిని, అదే భార్యను, పిల్లలను, అన్నను, తమ్ముడును, అక్కను, చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరడని చెప్పాడండి. మరియు బైబిల్లో కానీ మరియు అయినా అనే 3 పదాలు వచ్చినాయి అనుకోండి, మీ పేక పట్టుకుంటాయి, అవి మీ ప్రాణం తీసేస్తాయి. అక్కడ నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళాలంటే మళ్ళీ ముందుది వెనకది కలిపి చదువుకోవాలన్నమాట. ఏం చెప్తున్నాడో చూద్దాం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడించని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. 2 స్టేట్మెంట్స్ ఇచ్చేశాడు. బహుజన సమూహం వస్తున్నారు. ఎవడైనా వెళ్ళాలంటే ఖచ్చితంగా వెళ్ళాలందరిలో ఏ రిలేషన్ లేకుండా ఎవడు ఉంటాడండి? అనాథ తప్ప ఎందరూ ఉన్నారు. మీరు వాళ్ళందరినీ వదిలేయాలంటే కుదరదు. సో వదిలేశాడు. 28 మీలో ఎవడికైనాను, 28 జాగ్రత్తగా వినండి, నేను మళ్ళీ బంధసార్లు చెప్తున్నాను ఈ మాట. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూసుకోడా? ఒకవేళ చూసుకున్న ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టి కానీ కొనసాగింపలేకపోయినని అతను చూసి ఎగతాళి చేయసాగుదురు. ఓకే, ఇది మొదటి ఉపమానం. ఏంటి ఈ ఉపమానం చెప్పేసి 2వ ఉపమానంకి వస్తాను. 28 నుంచి 30 వరకు చెప్పిన విషయం, నేను ఒక బిల్డింగ్ కడదాం అనుకుంటున్నాను. ఒక గోపురం అని అంటే అది ప్రజలందరికీ ఉపయోగపడేలాంటి దానిని గోపురం అనే పదం వాడాడు. ఒక ఇల్లు లేక ఒక గోపురం, ఒక చర్చు, ఒక బిల్డింగ్ ఏదో కడదాం అనుకున్నాను. నా దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి ఊరి మీద, అంటే క్షమించండి ఈ పదం వాడుతున్నాను, ఊరు సొమ్ముతో రామ మందిరం కట్టడం అని మా విలేజ్లో సామెత ఉంది. అంటే ఊరోడు సొమ్మంతా కలెక్ట్ చేసి వారు వారిని దీవించినగాక 5 రూపాయలు ఇచ్చారు వారికి అనుకుంటూ ఆటో తిరుగుతూ ఉంటుంది. ఈ బియ్యం ఇస్తారు, ఉప్పు పప్పు ఇస్తారు, అరటికాయలు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, ఇవన్నీ వేసుకెళ్ళి మందిరం కట్టేస్తాం. పాస్టర్లు కూడా ఇలాగే తయారయ్యారు. ఏంటంటే ఊరి మీద సొమ్ము అంతా తీసుకొచ్చి చచ్చి కట్టేయటం. ఇవ్వండి, ఎందుకంటే చర్చి మందిరం. అరే నాయన, వాళ్ళకి దేవుని ఆరాధించుకోవటానికి ఒక మందిరం కావాలనే విషయం వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి తెలిసేటట్లు నీ పరిశుద్ధ ప్రవర్తన ఉండాలి. నీవు దేవుని మీద తప్ప మనుషుల దగ్గరికి చేతులు చాచని వాడు అనేటట్లు చేతులు పైకెత్తి నేర్చుకోవాలా? ఇది నువ్వు నేర్చుకుంటే సంఘం బిల్డింగ్ అడద్ది. అంతేగాని నువ్వు బిల్డింగ్ కట్టేసుకోవడానికి డబ్బులు అడుక్కోవటం, బిల్డింగ్ కట్టేసిన తర్వాత ప్రభువా పంపించని ఆ చర్చిలో ఒక ఇద్దరిని ఈ చర్చిలో ఒక ఇద్దరిని దాన్ని నింపుకోవటం కాదు చేయాల్సింది. సంఘము గురించినటువంటి క్రీస్తు యొక్క సరైన అవగాహన నీకు అంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు ఒక విశ్వాసి అన్యుడిగా ఉన్నవాడు గమనించండి. సో ప్రతి సందర్భంలో ఎక్కడెక్కడైతే దేవుని మందిరంలోనికి నువ్వు నువ్వురా అని పిలవడం మానేసి ప్రభువా నీ ప్రజల కొరకు నన్ను ఎక్కడికి పంపుతావు అని అడిగితే ఆ ప్రదేశంలో సేవ పరిచర్య పరిశుద్ధంగా దేవుని కొరకు సిద్ధపడతా ఉంటుంది. నువ్వు యేసుక్రీస్తుని నిజంగా వెంబడిస్తున్నావు అనే జీవితాన్ని చూసి అనేకులు క్రీస్తుని వెంబడిస్తారు. అది జరగాలి సంఘంలో. అది జరగకుండా నువ్వు కానుకలు తీసుకురా, కానుకలతో చేసుకుందాం, కానుకలు ఏం కానుకలు అండి? అసలు యేసు ప్రభు వారు చెప్పని పరిచర్య ప్రజలు ఈ కానుకలు ఇబ్బంది పడిపోతున్నారు. ఈ కరోనా టైంలోనే కరువు వచ్చి పడిపోతే ఈ మందిరాలు ఎందుకు ఓపెన్ చేశారు అని అడిగితే ఖచ్చితంగా కానుకలు కొరకు నేనంటుడు చెప్తాడు. అంటే కానుకలు మీకు వద్దా అని అడిగితే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నాకు ప్రభువు కావాలి, ప్రభు ఉంటే నాకు అన్నీ వస్తాయి. డబ్బు కోసం నేను సంఘాన్ని, డబ్బు కోసం సేవకుని, డబ్బు కోసం విశ్వాసులతో నా జీవితాన్ని నేను కట్టుకుంటే నాకు పరలోకం దొరకదు, క్రీస్తు రాజ్యంలో నేను ఉండలేను. క్రీస్తు రాజ్యముని కావాలి అని అంటే వీటిని విడిచిపెడితేనే నీకు అది అన్న విషయం ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. ఎంతమందిని పోగొట్టుకోవడానికి యేసు ప్రభు అన్న పిచ్చుడా? ఆయనే చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, మీలో ఇల్లు కట్టుకుందామని ఎవడైనా తయారైతే ఫస్ట్ కూర్చుని లెక్క మొదలెడతాడంట. ఇవన్నీ నాకున్నాయి, ఈ సామాన్ నా దగ్గర ఉంది, ఉంది, ఎంత పెట్టుబడి నా దగ్గర ఉంది, ఎంతమంది పనులు నా దగ్గర ఉన్నారు, ఇన్ని డబ్బులు ఇంత మెటీరియల్తో ఎంతమంది పనులతో ఇన్ని రోజుల్లో ఎంతవరకు అయిపోద్ది, ఇది తర్వాత అవ్వకపోతే ఏం చేయాలి, అప్పు చేయడానికి ఇల్లు కట్టేటప్పుడు ఎవడు అప్పు ఇచ్చేవాడు కాదండి ఆ రోజుల్లో. దేవుని పనికి అనగా ఆహారము, వస్త్రము, కుటుంబ మర్యాద క్రమము, వాటికి మాత్రమే అప్పు చేసే పద్ధతులు ఉన్నాయి. నిన్న ఎవరో ఒక బ్రదర్ అడిగాడు, నేను పొట్టపోషణ కోసం మరి కొంచెం డబ్బులు నా దగ్గర ఉన్నాయి, ఈ డబ్బులు నేను ఆస్తి వచ్చింది, మా తల్లిదండ్రుల ఆస్తి నేను అమ్మేసుకుని వచ్చాను, లేకపోతే నాకు ఇచ్చారు, ఈ ఆస్తితో నేను రెగ్యులర్గా పోషించబట్టడానికి నేను వడ్డీ వ్యాపారం చేయించా అని అడిగాడు. అయ్యా, ఈ రాత్రి సభాముఖమే నీకు కాదు, అనేక మంది వడ్డీ వ్యాపారాలైన సేవకులకు, వడ్డీ వ్యాపారాల విశ్వాసులకు, వడ్డీ వ్యాపారం చేస్తున్నటువంటి క్రైస్తవ నాయకులకు నేను మీతో చెప్పే విషయం అదే. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, వాతల వాడికి నీకు కలిగి ఉంటే ధర్మం చెయ్యి, లేదు సహాయం చెయ్యి, తిరిగి వాడు ఇచ్చేంత వరకు మూసుకుని ఓపిక పట్టు. అంతేగాని దాని విషయంలో వాడి దగ్గర నుంచి రక్తాన్ని పిండుకుందామనే వడ్డీ కొరకు నువ్వు ఆలోచన చేసి ఆశపడినట్లయితే నీ ప్రాణం నీ రాత్రి అడుగుతాడు దేవుడు జాగ్రత్త. వడ్డీ వ్యాపారం దేవుని వాక్య ప్రకారం చేయటానికి వీల్లేదు. ఆ వ్యాపారం నువ్వు నిజంగా చేయాలనుకుంటే నిజంగా నువ్వు బ్యాంకులోనో పోస్టాఫీస్లోనో ప్రభుత్వ సంబంధమైన పథకాల దగ్గర నువ్వు పెట్టుబడి పెట్టు, దాని నుంచి వచ్చే డబ్బుతో నువ్వు బతుకు. వాళ్ళు ఎంత ఇస్తారండి 1,700, బయట ఎంత ఇస్తారండి 1,00,000, సుమారు ఒక 2,500 నుంచి 5,000 వరకు వస్తూ ఉంటుంది, ఆ తర్వాత అసలు కూడా పోద్ది, అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాం, కాబట్టి దానివైపు వెళ్ళకూడదు, ఆకర్షించబడదు. అదే ధనాకర్షణ పథకాలు. ఆ ధనాన్ని ఎప్పుడైతే ఆకర్షించబడుతుందో అసలు నువ్వు వెంబడించడమే కష్టమని చెప్తున్నాను కదా నీకు. సో ఇది ప్రాబ్లం. సో ఫస్ట్ థింగ్, కూర్చుని లెక్క చేసుకోవాలంటే దీనికి యేసుప్రభు వెంబడించడం లింక్ ఏంటి అప్పుడే చెప్పను. రెండో విషయంకి వస్తాను. ఇక్కడ చూడండి ఏముందంటే, రెండో ఉపమానం చెప్పాడు 31వ వచనం, ఏ రోజైనను మరొక రాజుతో యుద్ధం చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చి వాణిని 10,000 మందితో ఎదిరింప శక్తి తన కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచించడా? శక్తి లేని ఎడల అతడు ఇంకనూ దూరంగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానం చూసుకున్నాను కదా, సమాధానం చేసుకుంటాడు కదా అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఈ రెండో ఉపమానం కూడా చెప్పాక ఆ తర్వాత కనెక్షన్ ఏంటో చూద్దాం. ఏంటి రెండో ఉపమానం అంటే, రెండో ఉపమానంలో చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు నేను యుద్ధం చేయడానికి నా మీదకి వస్తున్నాడు 20,000 మంది తీసుకుని వస్తున్నాడు ఒక రాజు, నా దగ్గర 10,000 మందే ఉన్నారు, ఇప్పుడు నేను యుద్ధం చేయగలనా లేదా అన్నది డెసిషన్ ఫ్యాక్టర్. నా దగ్గర ఉన్నటువంటి 10,000 మందిలో గుర్రం మీద వెళ్ళేవాళ్ళు ఎంతమంది, ఏనుగు మీద వెళ్ళేవాళ్ళు ఎంతమంది, ఒంట్ల మీద వెళ్ళేవాళ్ళు ఎంతమంది, కాలు మీద కాళ్ళతో నడిచే కాలుబలం ఎంతమంది, నా దగ్గర ఆయుధాలు ఎంత ఉన్నాయి, నాది ఎన్ని రోజులకు ఆహారం ఉంది యుద్ధం చేయడానికి, వీళ్ళందరికీ గాయాలైతే మందులు ఉన్నాయా లేదా, వీళ్ళందరినీ తీసుకుని అసలు నేను వెళ్ళగలనా లేదా, వ్యూహకర్తలు ఉన్నారా లేదా, ఉపాయశాలు ఉన్నారా లేదా, ప్లేస్ అనుగుణంగా ఉందా లేదా, ఈ ఆయుధాలు అక్కడికి వెళ్ళి యుద్ధం చేసేటప్పుడు అవతల వ్యక్తులు నా మీదకి వచ్చి దాడి చేస్తే నా పరిస్థితి ఏంటి, ఇన్ని కూర్చుని ఆలోచించుకుని 10,000 మందికి అంటే 1:2 మనం కష్టమే, మన మంత్రిని కొట్టేసారు అనుకో అయిపోతాం, సైన్యాధ్యక్షుడు పోతే అయిపోద్ది, గుర్రాలు ఏమైనా కాళ్ళు తెగిపోయినాయి అనుకో అయిపోద్ది, అన్నీ ఆలోచించుకుని అయితే 10,000 మంది బలసూరులతో 20,000 మంది నిద్రించాలి, లేదు నేను వెళ్ళలేను బాబు అని చెప్పి రాజభారం పంపి సమాధానం తెచ్చుకోవాలి. అయినా ఇది మొదట కూర్చుని తగులుబడి చూసుకుని కట్టాలా వద్దో డిసైడ్ చేసుకోవాలి, లేకపోతే ఎగతాలి. ఇక్కడ యుద్ధానికి వెళ్లే ముందు వెళ్ళాలా లేదా, వెళ్ళగలనా లేదా, చేసి గెలవగలనా లేదా, ఎందుకు వచ్చిన గొడవలని సమాధానం తెచ్చుకోవాలి. ఇప్పుడు 33వ వచనం చదువుతున్నాను, ఆ ప్రకారమే, అండర్లైన్ చేసుకోండి అన్నమాట, ఆ ప్రకారమే. ఏ ప్రకారం? కూర్చుని తగులుబడి చూసుకున్నట్టు వెంబడించగలనా లేదా గెలవగలనా లేదా అన్నది చూసుకుని ఆ ప్రకారమే. ఒకటి కట్టుకోవటం, ఒకటి గెలుచుకోవటం, రెండు పదాలు. ఒకటి గోపురం కట్టుట ప్రజల మధ్య ఘనత, యుద్ధము చేయుట ప్రజలందరికీ ఘనత. యుద్ధము చేయటానికి గోపురము కట్టుకోవడానికి కూడా ఒక మనిషి అక్కడికి వెళ్లే ముందు కూర్చుని సెటిల్ చేసుకుంటాడంట. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. అంతా విడిచిపెట్టా. ఏ ప్రకారము? యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు నా దగ్గర లేదు బాబు అనేటప్పుడు వాడు ఎలాగైతే హ్యాండ్స్ అప్ అయిపోయి సరెండర్ అయిపోతాడో అలాగే యేసుప్రభుకు సరెండర్ అయిపోవాలట. రెడీయా వెంబడించడం అంటే అది. అలా వచ్చగలవా? వెనకాతల మా అమ్మ ఉంది, మా అప్ప ఉంది, మా ఆవిడ ఉంది, మా ఇల్లు ఉంది, మా భూమి ఉంది, 2 పశువులు ఉన్నాయి, నోరు మూసుకున్నాను, వెంబడించు. ఇది వాక్యం. వదిలేయగలరా? ఇల్లు కట్టుకోవటం. ఇప్పుడు సగంలో ఉండిపోయింది, వదిలేసిరా, ఎగతాళి అవుతుంది, పో ఇంక వదిలేసే, ఇంక నీ ఎగతాళి చెయ్యబడే స్థాయిలో నీ జీవితం వదిలేసిన సగంలో, విడిచిపెట్టేయాలి సగంలో, ఇంకా అది కట్టుకోవటానికి నువ్వు సంపాదించుకోవడానికి నీకు ఉండడానికి వీల్లేదు. యూ షుడ్ లీవ్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలో మీ, దట్స్ వాట్ ద బైబిల్. అది ఏదో కట్టడం కాదు, జీవితాలు కట్టాలి, బిల్డింగ్ కట్టడం కాదు, బ్రతుకులు కట్టాలి, అక్కడ మందిరాలకి ఏవో ఎక్విప్మెంట్ ఎక్కించాడు కాదు, జీవిత సత్యాలు నేర్పించే వాళ్ళు బ్రతికించాలి. అదండి క్రైస్తవ్యం. వెంబడించుటంటే కొత్త భాష్యం కాదు, బైబిల్ భాష్యం ఇది. ఈరోజు వెంబడిస్తున్న వాళ్ళందరూ ఏం కట్టుకుంటున్నారో చూసుకోండి, ఏం పెంచుకుంటున్నారో చూసుకోండి, ఎలా పెరుగుతున్నారో చూసుకోండి, ఎలా వ్యాపిస్తున్నారో చూసుకోండి. యేసు ప్రభువుని వెంబడించుటంటే వ్యాపించుట కాదు, కోల్పోవుట, విడిచిపెట్టబడుట, అవమానపరచబడుట, వదిలేసుకోవటం అని చెప్తున్నాడు అక్కడ. ఇంకా వచ్చినవి ఏంటో తెలుసా, రాజుకి సరెండర్ అవుతున్నట్టుగా ఆ రాజు పూర్తిగా ఈ రాజుని ఏమైనా చేస్తాడు. అంతేనా, నా పరలోకపు రాజు క్రీస్తు, నా జీవితానికి రాజు క్రీస్తు, నా పరిపాలనకు అధ్యక్షుడు క్రీస్తు, నా మీద పూర్తి హక్కు రాజు అయిన యేసుకి అని నన్ను నేను అప్పగించుకుంటే నన్ను ఏం చేసినా నేను భరిస్తానండి. యుద్ధ ఖైదీకి అవతల వాళ్ళు ఎలాంటి శ్రమలు పెడతారో, ఎలాంటి పరిస్థితుల్లో యుద్ధం చేయిస్తారో, ఎలాంటి పరిస్థితులు నన్ను బానిసగా చేస్తారో, ఐఎమ్ రెడీ టు ఫేస్ దట్. ఆర్ యూ రెడీ? యేసుక్రీస్తుని ఫాలో అవడానికి అలా రెడీ అవ్వగలవు నువ్వు? ఆ రకమైన స్థాయిలో నువ్వు వదులుకోవటానికి నీ ప్రాణం మీద నీకు హక్కు ఉందా? విడిచిపెట్టగలవా దాన్ని? ఆ విషయంలో ఆ పైన తగులుబడి చూసుకోరా అంటే, ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను, నా జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ గృహాన్ని నేను కట్టుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న తగులుబడి ఏంటి? నా జీవితాన్ని నేను కట్టుకోగలనా? నా ప్రభు చేత కట్టించగలనా? నా లైఫ్ నేను కట్టుకోగలనా? నా ప్రభు చేత నేను కట్టించబడాలా? ఇప్పుడు నాకు అర్థం అవ్వాల్సింది నా జీవితం నేను కట్టుకోవడం కాదు, నా జీతంతో కానీ, నా ఉద్యోగంతో కానీ, నా అందంతో కానీ, నా తల్లిదండ్రుల ఆస్తితో కానీ, నాకు వచ్చినటువంటి లోక సంబంధమైన ఘనతతో కానీ, లేక నా సొంత తెలివితేటలతో సంపాదించుకున్న పదవులు కానీ, పరువులు కానీ, నథింగ్. ఆయన నా ఇల్లు కడతాడు, ఆ ఇంటి కోసం నేను వెళ్ళిపోతున్నాను అంతే. ఎక్కడ ఇల్లు? పరలోకంలో నా తండ్రి ఇంటి అనేక నివాసాలకలో, లేకపోతే నీతో చెప్తాను అక్కడ ప్లేసు. ఆర్ యు రెడీ? ఈ భూమి మీద నీకేమీ లేకపోయినా ఉదయం అక్కడ రాగలవా? ఈ భూమి మీద నీకున్నటువంటి ఆ గవర్నమెంట్ శాంక్షన్ ఇల్లు లేకపోయినా నేను ప్రభు దగ్గర బతుకుతానని ఒప్పుకోగలవా? జీవితమే వదిలిపెట్టమని చెప్పి ఇప్పుడు ఆ ప్రకారమే ఇప్పుడు కిందకి రండి. 34, ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును? ఉప్పు, మీరేమై ఉండాలి? లోకానికి ఉప్పు అయి ఉండాలి. ఉప్పు నిస్సారం ఎలాగైంది? లోకం ప్రవేశించింది, ఆస్తి ప్రవేశించింది, పదవి ప్రవేశించింది, యుద్ధ కాంక్ష ప్రవేశించింది, సంపాదించాలి అనేది వచ్చింది, ఏదో సంపాదించుకోవాలి అనే కాంక్ష వచ్చి ఉప్పు నిస్సారం అయిపోయింది. అది ఎందుకు పనికొస్తుంది? అందుకని అంటున్నాడు అక్కడ, మీరు దాని దేనివల్ల సారం కలుగును? అది భూమికైనను ఎరువునకైనను పనికిరాదు, గనుక దానిని బయట పారవేయుదురు. వీనుటకు చెవులు కలిగిన వాడు వినుగా కానీ వారితో చెప్పాను. ఇప్పుడు చెప్పండి, అంతమంది జనం వన సమూహం వస్తుంటే ఇలాంటి విషయాలు చెప్తే ఎవడన్నా వస్తాడా? అక్కడ యేసు ప్రభుకి ఎదురైనట్టు నాకు ఎదురవుతారు, నీకు ఎదురవుతారు. నీది సత్యమైన జీవపు సంఘం అయితే ఇవేవి చెప్పకుండా, రండి బాబు దీవెనలు ఉన్నాయి, రండి బాబు ఆశీర్వాదాలు ఉన్నాయి, రండి బాబు బహుమానాలు ఉన్నాయి, రండి బాబు మీకు ఇవ్వున్నాయి ఇవ్వున్నాయి ఇవ్వునే, ఏంటండి జనాకర్షణ పథకాలు? లాటరీలు వేయటం ఏంటండి? ఆ ప్రదేశంలోకి వచ్చినోడికి గజంకి ఇంత అని చెప్పి అమ్మడం ఏంటండి? ఇంత ఇస్తే నీకు ఎంత ఇస్తామని చెప్పి బొచ్చ చెప్ప సిలువు క్రాస్ బొమ్మలు పంపించడం ఏంటండి? ఏంటి ఆశీర్వాద పథకాలు? ఇంక ఎన్ని దారుణం అంటే, విత్తండి 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 అంటాడు ఒకడు. ఎవడికి విత్తుతాడు? ఆడికి ఎందుకు విత్తితే దేవుడు ఎందుకు ఇస్తాడు? నువ్వు దేవుని రాజ్యానికి విత్తితే వస్తుంది. ఒక సేవకుడు అడిగాడు, అయ్యా నేను నా సేవా భాగాలు అనేకమైన విషయాలకు దశభాగాలు పంచుతున్నాను, కానుకలు ఇస్తున్నాను, అర్పణలు ఇస్తున్నాను, ఏ రోజు చూసినా నా దగ్గర నుంచి ఇవ్వటమే తప్ప నేను ఎవరి దగ్గర తీసుకొని ఎందుకు నేను అప్పు అయిపోయానని అడిగాడు. ఆయన అప్పు అయిపోయాడు. అతను భయంకరమైనటువంటి ఆస్తిపరుడు, ఒక్కసారి కొలాప్స్ అయిపోయింది బిజినెస్ అంతా. ఏంటి ఇలా అయిపోయాను, నా బతికేంటి అని అడిగితే ఆ పాస్టర్ గారు ప్రార్థన చేయమని చెప్తే మళ్ళీ నేను నా దగ్గరికి వస్తే రెండు రోజుల తర్వాత సమాధానం చెప్పాల్సి వచ్చింది. నేను అడుగుతాను బాబు పాపం దేవుణ్ణి, ప్రభు అని చెప్తే చెప్తాను, దయచేసి నన్ను ఇప్పుడు ఇబ్బంది పెట్టమాక నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ప్రభు దగ్గర ఉపవసించి కూర్చుంటే ప్రభు మాట అన్నాడు, అతను డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమే కానీ నా రాజ్యమును వెతకలేదు వాడు అన్నాడు. అదేడు బాబు, నీ సేవకే కదా అంతా ఖర్చు పెట్టాడంటే, సేవకు కాదు సేవకులకు అన్నాడు. అదేటంటే నా పరిచర్య వేరు, నా పరిచర్య అన్యజనులను రక్షించడానికి, సువార్త ప్రకటించడానికి పెట్టలేదాడు. బిల్డింగ్లు కట్టడానికి డబ్బులు ఇచ్చాడు, ప్రతి చర్చికి ఆడుకొని శిలాఫలకం పెట్టారు, చూసుకో వెళ్ళి మరి చెప్పు అన్నాడు. ఏమండి మీరు చర్చి ఓపెనింగ్కి వెళ్ళారా అని అడిగారు. వెళ్ళాం బ్రదర్ అన్నాడు. చాలా సింపుల్గా చేశారా, గ్రాండ్గా చేశారు? గ్రాండ్గా జరిగింది బ్రదర్ అన్నాడు. వెరీ గుడ్. మందిరములు కట్టమని దేవుడు మీతో చెప్పాడా అంటే, పాస్టర్స్ వస్తున్నారు కదా బ్రదర్, నువ్వు వాళ్ళ కోసం నువ్వేదో కట్టావు, ప్రభు కోసం దేవుని రాజ్యం కట్ల. సువార్త పరిచర్య మీద నువ్వు పెట్టుబడి పెట్టకపోవడాన్ని బట్టి నీ ఆస్తిని నువ్వే దోచించుకున్నావు. దేవుడు ఇస్తాడని ఎవడో భ్రమపరిచాడు నిన్ను, దేవుడు నీకేమీ ఇవ్వడో. ఐఎమ్ సారీ, ప్రభు ఇలా చెప్పమన్నాడండి అని చెప్తే అతను నన్ను కోలుకోలేక నా మీద బురద జల్లేసి ఈ పాస్టర్ని ఇలాంటి చెప్తాడు నమ్మకాన్ని పబ్లిక్ మీటింగ్లో మాట్లాడేసి వెళ్ళిపోయాడు. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చాడు, మీరు చెప్పింది సత్యం, దేవుడు నాతో మాట్లాడాడు. ఈ 2 సంవత్సరాలు నా మీద ఉన్న అసహిత భావాన్ని ఇప్పుడు నాకు ప్రేమగా మలుచుకోవటం నా ఆయనకి ఎంత కష్టంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకు కారణం? వదులుకోలేకపోయాడు, వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఈ రెండు జీర్ణించుకోలేం. ఇల్లు కట్టేటప్పుడు కూడా ఆఖరిలో అప్పు అయిపోతావని తెలిసినా కూడా అప్పు చేసి ఇల్లు కట్టాలి, అప్పు చేసి పెళ్లి చేయాలి, ఇది భారతీయ సాంప్రదాయ సాక్ష్యపు సామెత. అందరికీ ఇదే వెబ్సైట్ అవుతుందండి, అవ్వకపోతే ఎలాగవుద్ది అనుకుంటున్నాడు. అవ్వడం ఏంట్రా బాబు, చేయటానికి కుదరదని బైబిల్ చెప్తుంది. ఇలాంటి పరిహిమాలను పని, ఇళ్ళు కట్టుకోవటానికి, పెళ్ళిళ్ళు చేసుకోవటానికి, అప్పులు చేయటం అనేది బైబిల్ ఒప్పుకొని పని. అది నువ్వు లగ్జరీగా చేసినా లావిష్గా చేసినా కుదరదంతే. అది ప్రజల మధ్య ఘనత కొరకు చేయటం కాదు, ప్రభు కొరకు ఘనత కొరకు చేయాలి. వెంబడించటంటే వదులుకోవటం. వదులుకోవడానికి నీకు ఇష్టం ఉందా? ఆ స్థాయిలో వదిలేసుకోగలవా? నీ ఉప్పు సారవంతంగా ఉందా, నిస్సారమైనదా? ఏంటి సారవంతమైనది? సముద్రములో నుంచి గడ్డ కట్టి బయటకు వస్తే ఉప్పు అవ్వాలా? విస్తారమైన జల సంపదల్లో నుంచి, నీళ్లలో నుంచి గడ్డ కట్టి ఎండకు ఆవిరై బయటకు వచ్చేది ఉప్పు సారం కలిగింది. అంతేగాని ఉప్పు నిస్సారమైపోయిందంటే దానిలో ఉప్పుదనం పోయింది, దానిలో లవణగుణం పోయింది, దానిలో ఆ యొక్క వైద్య గుణం పోయింది, ఔషధ గుణం పోయింది. మరి నువ్వు ఎందుకు పనికి వస్తావు? ఈరోజు స్థానిక సంఘం గురించి నేను ఖచ్చితంగా చెప్పాలి. నిస్సారమైన ఉప్పుతో ఉప్పు బిల్డింగులు కట్టేశారు. ఒక్కొక్కరు బెచ్చబెచ్చ బిల్డింగులు కట్టేశారు. నిస్సారమైన సంఘం ఉంది. సారం కలిగిన, సత్తు కలిగిన సంఘం లేనే లేదు అసలు ఎక్కడ కూడా. కారణం ఏంటి? సత్తు కలిగిన పరిస్థితిలో నిన్ను నాటడానికి దేవుడు ఆశపడితే నిర్జీవమైన అడవి ఒలీవ స్వభావానికి కట్టుకున్న, అంటుకట్టుకున్న చేదు 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 పళ్ళు కాస్తున్నావు, కారు ద్రాక్షలు కాస్తున్నాయి. ఎంత దుఃఖపడతాడో కదా. ఆయన మరణించి తిరిగి లేవటం ద్వారా వచ్చిన మొదటి సంఘము ప్రాణం పెట్టి ఆస్తులు విడుచుకుని ప్రభువుని వెంబడించి సిలువు ఎత్తి ఇది సాక్ష్యమని అపొస్తలుల బోధ అది. ఈరోజు అపొస్తలు అనబడే బోధ ఏంటి చెప్పండి? మీవమ్మి మాకు తిండి, అక్కడ వరకు బాగానే ఉంది, ఆ తర్వాత ఎవడకు పంచి పెడతాడో పెళ్ళడానికి ఒళ్ళు గొలుసులు చేస్తున్నాడు ఒక్కొక్కడు. ఏం కావాలి, ఏం వదలాలి? ఎందుకు ఈ రకమైన దుష్ట పరిపాలనలోకి వస్తున్నారు? ఈ జీతగాళ్ళగా పరిపాలనలోకి వచ్చేసి సంస్థల్లో చేరిపోయి సంస్థల దగ్గర అడుక్కుని అవసరమైతే ఒక్కొక్క మనిషి 4-5 సంఘాల్లో అడుక్కుంటున్నారు. ఎవడెవడో స్పాన్సరర్స్, ఒక్కొక్కటి దగ్గర 1,000, ఒకటి దగ్గర 2,000, ఒకటికి 5,000, 3,000. దిక్కుమాలిన చేతులు చాచి నిస్సారమైనటువంటి ఉప్పుతో సంఘాలను నడిపించే నాయకులారా, ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడనుకున్నారా, ఉపేక్షిస్తాడనుకుంటున్నారా? ఎవడు చెప్పడా మీకు? మీకు వాక్యం వినపడదా? ఆత్మ చెప్తున్న సంగతులు చెవిగలిగి వినాలని చెప్తుంది కదా బైబిల్. ఎందుకు మూసుకుంటున్నావు? క్రమం ఇదే, అక్రమములోకి మారటమే. అపవాది నీ చెవులను మూసేశాడు, నిస్సారమై నిన్ను తోసేశాడు, ప్రభు నిన్ను చేయి విడిచిపెట్టాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో పనిచేయడం ఎప్పుడో మానేశాడు. అది తెలియక ఈ కాబోదు అనే అనుభవంలోకి వచ్చేసి ఇక దాన్ని గ్రహించలేక నటిస్తూ నోటితో మాటలు మాట్లాడుతున్నారు. విస్తారమైన ప్రవచనాలు, విస్తారమైన ప్రసంగాలు ఎక్కడ చూసినా లైవ్లే. ఏం జరుగుతుందంటే సంఘము ఉజ్జీవింపబడట్లా, సంఘము ఉత్సాహపరచబడుతుంది. ఉజ్జీవింపబడడం వేరు, ఉత్సాహపరచబడడం వేరు. ఉత్సాహపరచబడే దీవెనలు, ఆశీర్వాదాలు, ప్రసంగాలు చెవులకు సమ్మగా దురద చెవులు కలిగిన బోతల వైపు నువ్వు ఆకర్షించబడితే నువ్వు వెంబడించనీకు సంఘాన్ని నడిపిస్తున్నావే. నీవే క్రీస్తుని వెంబడించకపోతే నీ సంఘం యేసుప్రభుని వెంబడిస్తుందా? ఎవడో ఒకడుకుంటాడు ఆత్మ చెప్తున్న సంగతి వినబడ్డాడు, ఆడు వచ్చి నీకేమైనా కరెక్ట్ చేయబోతే ఆడిని వెలివేయడం, వీడు దుర్మార్గుడు, వీడు దుష్టుడు, వీడు దురాత్మ కలిగిన వాడు, వీడిని రానివ్వకండి, వీడిని ముట్టుకోకండి, వీడి దగ్గరికి వెళ్ళకండి, వీడిని ఎంటర్టైన్ చేయకండి, సంఘపు బహిరంగపు బోధ. పౌలుని సంఘం వెలివేసిందా? పౌలు సంఘంలో వెలివేసే పద్ధతులను తీసుకొచ్చాడా? చెక్ చేసుకోండి ఒకసారి ఏమైందో. ఈరోజు క్రీస్తు యొక్క ఆత్మ ఘోష ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితాలలో కూడా దేవుని పక్షమైనటువంటి భూమికి ఎరువుగా కూడా పనికిరాని ప్రదేశంలో నిస్సారమై తొక్కివేయబడుతున్న సంఘాలు. ఈరోజు మన గురించి తొక్కివేయబడుతున్న మాటలు మీరు వినపడుతున్నాయి, చూసుకోండి. బయట క్రైస్తవ సంఘాల గురించి ఎన్ని మాటలు, అప్రాచ్య మాటలు మాట్లాడుతున్నారు. అసలు అవి వినకూడని శబ్దాలు మన గురించి వినపడుతున్నాయి. కారణం ఏంటి? సత్తు లేకపోవడం. సత్తువ శ్రమల మధ్య నడిచింది. సత్తు కలిగిన సంఘం నొప్పిని తీసుకుంది. సత్తు సంఘం వదులుకుంది. సత్తు సంఘం నేను సరెండర్ అవడం నేర్చుకున్నాను చెప్పినట్లు చేసింది. ఏది సత్తు కలిగిన సంఘం నేడు? వెంబడించుట ఏది? ఈరోజు క్రీస్తుని వెంబడించని నీ నాయకత్వం, నువ్వు సంఘాన్ని క్రీస్తు వైపు తిప్పలేవు. నాయకుడిగా నువ్వు క్రీస్తుని వెంబడించే మాదిరిని చూపకపోతే నీ జనాన్ని క్రీస్తు దగ్గరికి నువ్వు తీసుకురాలేవు. ఎందుకు ఈ పరిస్థితి జరుగుతుందో ఒకసారి పరీక్షించుకోండి. ఈ వచనం 26 దగ్గర ఆయన ఏమన్నాడంటే, తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే నాకు శిష్యుడు కాదు. శిష్యుడు అనే పదానికి రకరకాల అర్థాలు ఉన్నాయి. ఈ రకరకాల అర్థాలలో మొదటి భాగము, శిష్యత్వానికి మొదటి భాగము విశ్వాసం. విశ్వాసి, విశ్వాసి యొక్క స్థానం నుంచి నెక్స్ట్ స్టెప్ వెళ్తుంది, ప్రమోషనల్గా పైకి వెళ్తాడు. ఈ ప్రమోషనల్గా ఒక సైనికుడు జాయిన్ అయినప్పుడు సైనికుడిగా తయారవుతాడు. బహుశా దిగేటప్పుడు, రిటైర్ అయ్యేటప్పుడు వయసును బట్టి, శక్తిని బట్టి, యుక్తిని బట్టి, బలాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, తనకున్నటువంటి ప్రణాళిక విద్యా లక్షణాలను బట్టి, గ్రహింపును బట్టి ఖచ్చితంగా సైన్యాధ్యక్షుడిగా కూడా మారగలడు కదా. కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళు ఎంతోమందిని ఈరోజు చరిత్రలో మనం చూస్తున్నాం. సున్నాలు వేసుకునేవాడు, ప్రపంచాన్ని నాజీ వ్యవస్థను తయారు చేసినటువంటి హిట్లర్ని చూడలేదా మనం? ఈరోజు పాకిస్తాన్ ముషారఫ్ను చూడలేదా? ఒక సాఫ్ట్వేర్లో ఒక సైనికుడు, రాజ్యాధ్యక్షుడిగా సైని ముషారఫ్ మొత్తం పార్లమెంట్ని నడిపించే దేశాధ్యక్షుడిగా మారలేదా? థింగ్స్ విల్ హ్యాపెన్. అంటే క్రైస్తవ సైన్యంలో చేరినటువంటి జట్టి అయిన పనివాడిగా చేర్పడిన సైనికుడు విశ్వాసంతో లోపలికి వచ్చిన తర్వాత ఎదిగి 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 ఆ స్థాయికి రావాలి. ఇప్పుడు ఆ ప్రమోషనల్ స్థాయిలోకి వచ్చేటప్పుడు శిష్యుడు అనే స్థాయి ఒకటి కనపడద్ది. ఇప్పుడు విశ్వాస స్థాయిలో ఉండేటప్పుడే నేను వదులుకోవాలి అనే విషయం నేర్పిస్తావా? ఆ వదిలింది తెచ్చి మా చర్చకేసే మా కానుకలేసే అనే దగ్గర నేర్పిస్తున్నావా? ఎక్కడ సమస్తారింది? అందరూ ఏమనుకుంటారంటే ఇచ్చి శోధించండి అంటున్నాడు. ఎవడరా బాబు, మలాకీ ప్రవచనాన్ని నువ్వు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటావేంటి? ఇచ్చి శోధించడానికి తప్పిపోయినటువంటి ఇజ్రాయిల్ ప్రజల్లో నీతి తప్పిపోయింది. బలులు అర్పణలు ఆపివేయబడ్డాయి. మందిరం కొల్లగొట్టబడింది. ఆ ప్రదేశంలో ప్రతిదీ కూడా డిస్ట్రాయ్ చేయబడింది. కాబట్టి దాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రభు ఆ మాట చెప్పాడు. నీకేం పోయేకాలం ఇప్పుడు? నీకేం అవసరం? దిమ్మదిర తింటున్నావు, రేషన్ కార్డు ఉంది నీకు, వైట్ రేషన్ కార్డు, అన్నీ నీ దగ్గరికి వచ్చి పడిపోతున్నాయి నోట్లోని. ఎక్కడికి వెళ్ళినా ఏ ఎక్కడ లేని ఎక్కడ మర్యాద. నేను మొన్న వేరే కార్లో వెళ్తుంటే మా పిల్లలకి చెప్పాను, దేవుని పేరట వచ్చినటువంటి వ్యక్తి ఏ రకమైన మనుషుల దగ్గర ఘనతను కానీ మర్యాదను కానీ దోచుకుంటే దేవుడు ఊరుకోడని చెప్పాను. ఇప్పుడు నన్ను పిలిచినప్పుడు అన్నా మంచిది, తమ్ముడు మంచిది, అయ్యగారు మంచిది, బ్రదరు మంచిది, ఈ పిలుపులు ఇక్కడతో అయితే సరిపోయింది. దేవుని దీన సేవకుడు అని మొదలెట్టాడు అనుకో, అప్పుడు నేను భయపడాలా? ఎందుకు? అది నాకు ఎక్స్ట్రా గంత ఇచ్చేస్తున్నాడు. ఒరు నాయన నేను కాదురా బాబు అని నువ్వు ఒప్పుకోకుండా రెవరెండ్ డాక్టర్ అనగానే అనుకుని నువ్వు కోట ఎత్తుకుని లేచిపోతే ఏమనాలి నిన్ను? అంటే ప్రజల మధ్యలో కూడా మనము ఎక్స్ట్రా మర్యాదను దొంగిలించేస్తున్నామండి. అది జరగకూడదు. నువ్వు దీనుడివి, నువ్వు పనివాడివి, వెంబడిస్తున్నవాడివి, నీకేమీ లేదు, నువ్వు అన్నీ వదిలేయాలి. ఉప్పు యొక్క సారం తెచ్చుకోవటానికి నీ లోపలికి రావాల్సిన లక్షణాలు చాలా ఉన్నాయి. ఆ స్థాయిలోకి రాకుండా నిన్ను నువ్వు కట్టుకోగలనో లేదో అనే విషయం ఆలోచించుకోకుండా ముందుకెళ్ళకూడదు. ఈ విషయాన్ని ఒక పాస్టర్ గారు ప్రసంగం చేస్తే ఒక ఆల్నైట్ ప్రేయర్లో నేను కూర్చుంటే ఏం చెప్పాడు తెలుసా? మందిరం కట్టాలంటే కూర్చుని రాత్రి మనందరం కూడా తగులుబడి సరి చేసుకుందాం, ఎవరెవరి దగ్గర ఎంత ఉందో చెప్పండి అన్నాడు. ఏమండి, నిజంగా బలుంటే అన్ని ఇచ్చేయాలి అంటే వద్దన్నాడు కాబట్టి వదిలేశానులేండి. ఆ పాస్టర్ గారు ఏంటో మాట్లాడుతున్నాడు, ఈ గోపురం స్టోరీ చెప్పి ఆ రాత్రి కానుకలు కలెక్ట్ చేస్తే 26,000 వచ్చినాయి. ఈ గొప్ప భక్తులు సంఘం, రాత్రి ప్రార్థనలకు వచ్చిన సంఘాలు కూడా కానుకలు తీసుకొస్తారని నాకు తెలియలే. తీసుకొచ్చి వేసేసారు. వేసేసుకుని మొత్తం లెక్కేసుకుంటే 26,000 అంటే సరిపోదమ్మా, వచ్చే వారం కూడా మనం ప్రార్థన చేద్దాం. మరి ఎవరైనా ఫస్ట్ లోన్లు పెట్టి మొదటి సమర్పణగా దేవునికి ఇవ్వండి. ఎవరైనా మీ యొక్క పుస్తులు పాత ఉండిపోతే వాటిని కూడా మీరు అమ్మేసి బంగారం రేటు ఉంది దేవునికి సమర్పించుకోండి. మరి విలువైన వాటిని ఏమైనా ఉంటే కొంచెం వాహనాలు కూడా అవసరం కాబట్టి అవసరమైతే అది మందిరానికి ఇచ్చేయండి. ఇదండి ఆ రాత్రి ఉపదేశం. ఆ పాస్టర్ గారిని కూర్చున్న తర్వాత నన్ను తెల్లవారుజాము 3:30 ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను, అయ్యా ఈ రాత్రి మీది ఉజ్జీవ ప్రసంగమా, ఉత్ప్రేరక ప్రసంగమా, ఏం చేశారు మీరు అని అని అంటాడు. ఏముందండి, అది సంఘం కట్టుకోవాలి కదా, మీరు వాక్యమే కదా చూపించానని బుర్ర పగిలిపోద్ది ఇలాంటి పనులు మాట్లాడి ఉంటాడు. 3 చోట్ల దేవుడు ఊరుకోడు, మీకు పెరాల్సి వచ్చేది జాగ్రత్త, వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటాడు. అన్నాడు నువ్వెవరవే అన్నాడు. నేను ఒక విశ్వాసిని, నాకు అప్పుడు సేవగాడు ఏం నాకు తెలియదు, అందుకని నాకు కోపం వచ్చేసింది, లోపల మండిపోతుండేది, వెళ్ళి చెప్పేవాడిని, పెరాల్సి వచ్చేస్తా అనేసాను. అంటే నువ్వెవడవే అన్నాడు. ఆ తర్వాత చెప్పేశాడు నా గురించి చర్చిలో, ఆ 3వ సెషన్లో లాస్ట్లో ఒక గంట ప్రేయర్ ఉండేది లేండి. ఆ ప్రేయర్కి వచ్చినప్పటికీ ప్రభువా ఈ తమ్ముడు ఆలివ్ గ్రీన్ జ్ఞాపకం చేసుకొనిసాడు, దేవుడు జ్ఞాపకం చేసుకుని అని సేవకు పిలిచాడు. ఆయన వెళ్ళిపోయాడు పరలోకం, చచ్చిపోయాడు ఆయన 2 సంవత్సరాల తర్వాత చచ్చిపోయాడు. ఏం జరిగింది అంటే ఇదిగో ఈ దౌర్భాగ్యం సంఘం తగులుబడి లెక్కేసుకున్నాడు, అదేమో స్లాబ్ వర్క్ వచ్చింది, ఆ తర్వాత అలా ఉండిపోయింది మొండుగోడలతో. ఈ ఇచ్చిన వాళ్ళందరూ వేరే చర్చకి వెళ్ళిపోయారు, ఈయన చచ్చిపోగానే పళ్ళం కూడా సేవలో లేదు. ఏం జరిగిందో తెలుసా? వ్యక్తి ఎప్పుడైతే వాక్యాన్ని అడ్డం పెట్టుకుని నిస్సారమైన సంఘాన్ని కడతాడో ఆ సంఘాలు నిలబడం, ఆ సంఘాల్లో సభ్యులు నిస్సారమైన స్థితిలోకి వచ్చేస్తారు. క్రీస్తుతో కట్టబడండి, క్రీస్తులో కట్టబడండి, వాక్యంలో కట్టబడండి, సహవాసంలో కట్టబడండి, ఉపేక్షించుకోవడంలో కట్టబడండి, వెంబడించుటలో కట్టబడండి, దేవుని నీతి రాజ్యాన్ని వెతడానికి కట్టబడండి, క్రీస్తు పోలికలో రావడానికి సంఘాన్ని కట్టుకోండి. సేవకులారా మీకు నేను అర్జీ చేస్తున్నాను, విశ్వాసులారా మీరు వెళుతున్న సంఘాన్ని పరీక్షించుకోమని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పటికీ కూడా మిమ్మల్ని మీరు ఉపేక్షించుకునే స్థాయికి ఎదిగించని సంఘము, దీవెన ఆశీర్వాదాలు ప్రకటించే సమృద్ధి జీవాలు మీకు ప్రకటించే సమృద్ధిని గురించి నీకు ప్రకటించే ఏ ప్రదేశంలో ఉన్నా అది నీకు శాపమే, అది నీకు శాపమే. క్రీస్తు చెప్పని విషయాలను సంఘం బోధిస్తుంది. ఇవన్నీ నీకు వస్తాయి, 100 రెట్లు నీకు వస్తాయి. ఇది ప్రకటించకుండా నువ్వు లోబడితే వస్తాయి, వదులుకుంటే వస్తాయి, విడుచుకుంటే వస్తాయి, నువ్వు పూర్తిగా త్యజిస్తే వస్తాయి. వాటి విషయంలో నువ్వు చేతులు కడుక్కొని నీ చేతులు పరిశుద్ధంగా ఉంటే అప్పుడు వస్తాయి. అది ఎప్పుడు వస్తాయి తెలుసా? అవి నీకు లోబర్చవు, వాటి వైపు నువ్వు ఆకర్షించబడవు, వాటి కొరకు నువ్వు దాసుడు అవ్వవు, వాటి చేత నువ్వు కొనబడవు, వాటి చేత నీ బ్రతుకు అమ్మబడదు, వాటి వైపు నీకు చూడని కనులెత్తని ఆశీర్వాదం 100 రెట్లు నీ పక్కన వస్తాయి. అది దేవుని వాక్యం. అవి రావాలి అనడానికోసం సేవకు రాకూడదు. నా దగ్గర ఉన్నవి నేను వదులుకుని నిస్సారమైన స్థితిలో నుంచి ఉప్పు సారంలోనికి వచ్చి నేను నీ కొరకు ఉపయోగపడతాను ప్రభు అని అప్పగించుకోగలిగినప్పుడే నీ జీవితంలో సంపూర్ణమైన సారంలోకి నువ్వు నడిపించబడతావు. ఇక్కడ ఈ వచ్చిన ఒకసారి చూడండి, 33 లూకాసు వార్త 14:33 ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కానేరడు. ఎవరెవరు ఏమి విడిచిపెట్టారు చెప్పండి. ఇప్పుడు నిజంగా యేసుప్రభులోకి వచ్చేటికి శిష్యుడు అనే పదం మీకు వినపడంగానే మీరు ఏమనుకుంటారు తెలుసా, పాస్టర్లు అనుకుంటున్నారు. అమ్మలారా అయ్యలారా మీకు చెప్తున్నాను, బైబిల్ వాక్యంలో ఉన్న ప్రతి విషయము కూడా ఉపమాన పోలికతో కూడి ఉంటుంది. శిష్యుడు అంటే పాస్టర్ కాదు, శిష్యుడు అంటే ట్రైనింగ్కి వచ్చినోడు కాదు, శిష్యుడు అంటే లేకపోతే రెవరెండ్ కాదు, శిష్యుడు అంటే మీరు అనుకునేటువంటి దేవుని సేవ చేయడానికి సమర్పించబడ్డవాళ్ళు అనే పదం తీసేయండి. యేసు ప్రభువుని నమ్మి రక్షకుడిగా అంగీకరించి విగ్రహాలను విడిచిపెట్టి లోకాశలను విడిచిపెట్టి ప్రభు కొరకు ప్రభువును సంపాదించుకుందామని పట్టుకుని వచ్చినాడు. ప్రభు దగ్గర ఉన్న వాటిని కాదుండో, మళ్ళీ చెప్తున్నాను, ప్రభు దగ్గరికి వస్తే నీ అప్పులు తీరిపోతాయి, జబ్బులు తీరిపోతాయి, నొప్పులు తగ్గిపోతే పిల్లలు పుట్టేస్తారు, ఇల్లు వచ్చేస్తే దగ్గరికి వెళ్ళిపోతావు, నీ సంఘం వచ్చేస్తే నీకు జ్వరం వచ్చే అయ్యా నాయన ఇలాంటి సువార్త నమ్మకండి. ఇదంతా పచ్చి ట్రాషం, అబద్ధం, ఇలాంటివి ఏమి రావు. వచ్చాకంతా నువ్వులో ఏపడమే నీకు ఇదే ఉంటుంది, ఇక్కడికి వస్తే ఏగిపోవడమే ఉంటుంది, ఏ మాడిపోవడమే మిగిలింది, ఏమీ ఉడిచిపడిపోవు. ఇవి వచ్చేటప్పటికి వాటి మీద అసహించుకునేలాగా తయారు చేసేస్తాడు నిన్ను. అవన్నీ వచ్చినా కూడా నీకు ఏమీ అంటుకోవండి. ఆ స్థాయి జీవితం అన్నిటినీ విడిచిపెట్టిన వాడు నాకు శిష్యుడు కాదు. ఒక్కొక్క స్టెప్లో పైకి వెళ్ళే కొద్దీ మొదట నువ్వు ఆకర్షించబడడానికి, తీసుకోవడానికి, పొందుకోవడానికి వచ్చేస్తావు, తర్వాత నీ దగ్గర నుంచి వదులుకోవడానికి నువ్వు ఎదిగించాలి. ఎక్కడున్నావు, ఫస్ట్ ప్రభు దగ్గరికి ఆకర్షణలో నువ్వు అన్నీ పొస్తాయని వస్తావు, ఆ తర్వాత అన్నీ వదులుకోవడానికి వెళ్తావు. ఇప్పుడు ఎన్ని వదులుకున్నావు, అన్నీ ఆ ప్రకారమే. రెండు ప్రకారాలు చెప్పాడు ఇక్కడ, ఒకటి కట్టుకోవటం, ఒకటి ఓడిపోవటం. ఈ రెండింటి ప్రకారం అన్నీ వదులుకుంటూ యేసు ప్రభువుని సంపాదించుకోవాలి, యేసు ప్రభు రాజ్యం చేరిపోవాలి, ఆ స్థలంలో ఇల్లు దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆ ప్రదేశంలో నీకు ఇచ్చే సింహాసనం దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆ ప్రదేశంలో నీకు పెట్టే కిరీటం దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆ ప్రదేశంలో నీకు ఇచ్చే కొత్త పేరు చూడాలి, ఆ ప్రదేశంలో కొత్త రాయి నీకు ఇస్తాడు చూడాలి, కొత్త స్తంభం నుంచోబెడతాడు దానికి నువ్వు వెళ్ళాలి, ఆ సింహాసనం కుర్చీ దగ్గరికి నువ్వు వెళ్ళాలి. వెళ్తావా? ఆ ప్రకారమే అన్నీ విడిచిపెట్టి, ఒకటి కాదు రెండు కాదు, అన్ని కలిగినదంతయు విడిచిపెట్టనివాడు. అననీయ ఎందుకు చచ్చిపోయాడు? సప్పీరమని చచ్చిపోయింది. అన్ని విడిచిపెట్టారా, అంతా విడిచిపెట్టారా? అంతా అమ్మారు కానీ అంతా విడిచిపెట్టలేదు. అమ్మడం వేరు, విడిచిపెట్టడం వేరు. మనం కూడా ఈ మోసగాళ్ళని చూసుకోండి. నీకు కావలసినటువంటి విషయాలు ఏంటో దేవుడికి తెలుసు. ఆయన అంటున్నాడు, మీరు అడగక మునిపే, మీరు ప్రార్థన చేయక మునిపే మీకు అక్కరగా ఉన్నవన్నీ నేను ఎరిగి ఉన్నాను. వచ్చిన ముందులోనే చూపించాను మీకు. ఎందుకంటే ఆ స్థాయిలో దేవుడు నా అవసరతలు తీరుస్తాడనే విషయం గుర్తించాలి తప్ప మీ కోరికలు తీరుస్తాడని బైబిల్ చెప్పలేదు. కాబట్టి ఒక్కసారి పరీక్షించుకుందాం. నేను ఇంకా పరీక్ష పెట్టేస్తానని చెప్పారు. ప్రాణమును సహా ద్వేషించడం అంటే ఏంటో రేపు నేర్చుకుందాం. అసలు నిజంగా ప్రాణాన్ని ద్వేషిస్తామా లేదన్నది తేలిపోద్ది. దయచేసి గమనించండి, సమ్మగా కమ్మగా వాక్యం వింటున్నాం కదా అని చెప్పేసి లైన్లోకి వచ్చి వినడం మానేయండి. ఎందుకంటే ముందు సరి చేసుకోవటానికి నీ జీవితం సిద్ధపడకుండా ఏదో ఒకటి అనే ఇలాంటి కాకుండా ఒక్కొక్క విషయంలోనూ వదులుకోవడం నేర్చుకో. నీ ప్రాణం దగ్గరికి వచ్చేటప్పటికి, ప్రభు దగ్గరికి వస్తున్నావు అనే విషయం గుర్తించి, నా ప్రాణాన్ని ఏంటి వాక్యము అనే స్థాయిలోకి వచ్చి నువ్వు విమర్శించడానికి బదులు సద్విమర్శగా నీ హృదయం లోపలికి తీసుకుని నీ పరిపూర్ణమైన అవయవాలన్నిటినీ కూడా పరిశుద్ధపరిచేటువంటి వాక్యంలోనికి వెళ్ళి ఆ ఉదక స్నానం చేయడానికి సిద్ధపరచబడతాం. ఎవరైనా ఒళ్ళు కొడుకునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, మన మా ఇంట్లో చిన్న బాబు వచ్చినప్పుడు వాడు నేను స్నానం చేశాడంటే స్నానం చేసి వచ్చాడు, వీపు తడవలా, షవరిప్పాడు, తడిచాడు, తల తడిసింది, వీపు తడవలా. వాడు పరిగెత్తుకుని రాగానే వాళ్ళ అమ్మ, అరే ఎట్రా అని టప్పని వెనక్కి తిప్పింది. తిప్పి ఎరా అరగంట సేపు బాత్రూంలో తచ్చాడేవు, వీపు తడవలేదు, నువ్వే స్నానం చేసావురా అని తిట్టేసి మళ్ళీ అడిగి ఒంటి మీద రెండు దెబ్బలేసి మళ్ళీ బాత్రూంలో పంపించింది. స్నానం అంటే పైనుంచి కిందకి అన్నీ తడవాలా, కొన్ని తడవాలా? వాక్యం ఏం చేయాలి? ఉదక స్నానం చేయాలి. అంటే ఏంటి? ఫుట్ ఫుల్ వాష్ అవ్వాలా. ఎక్కడ ఒక భాగం తడకుండా ఉండిపోతే దాన్ని కూడా ఏం చేయాలి? ఇప్పుడు వాక్యం కడగాల, అది మలినమంతా పోవడం అంటే. వాక్యము పరిపూర్ణమైన శరీరాన్ని ధరించుకునేటట్లు నీ జీవితాన్ని సహకరిద్దామా, ప్రభుకి అప్పగిద్దామా? లేకపోతే అంతకంటే నీ కృప దొరకకపోవచ్చు. ఈ రోజు నీకు ఉండొచ్చు, రేపు నీది కాకపోవచ్చు. ఈ రాత్రి నీ పశ్చాత్తాపం, రేపటి దినం ప్రభు పిలుపుకు జీవితమైన అందంగా మర్చిపోయే స్థాయికి రావచ్చు. ఇవి ఒక్కసారి నీ హృదయాన్ని తెరిచి, ప్రభువా నేను అన్నీ విడిచిపెట్టి ప్రభువుని వెంబడిస్తున్నానా, అన్నిటినీ పట్టుకోవడానికి ప్రభు దగ్గరికి వెళ్తున్నానా, ప్రభువుని వాడుకుండా అన్నీ సంపాదించుకుంటున్నానా, ప్రభువు కోసం నేనేం విడిచిపెట్టుకున్నాను ఒక్కసారి పరీక్షించుకో. ప్రార్థన చేద్దాం, ప్రభు మనల్ని సంపూర్ణతలకు నడిపించును గాక.